இருந்தேன் ஆக்கம் கொண்டுகிறார். பிரம்மசுவாமி ஒரு பிரச்சனை வேஸ்தனார். பிரச்சனை ஏதுன்னு நான் உடல்லோ ஏதோ ஆத்மன் அப்படின்னாரு, சைத்தன்யம் உண்டாட்டுனாரு, ஏதோ உண்டாட்டுனாரு, ஏதேதோ உண்டாட்டுனாரு, நிஜம் உண்டாட்டுனாரு, ஆத்மம் உண்டாட்டுனாரு, சைத்தன்யம் உண்டாட்டுனாரு, பிரம்மம் உண்டாட்டுனாரு, சாந்தி உண்டாட்டுனாரு, ஆனந்தம் உண்டாட்டுனாரு அப்படின்னாரு. கானி நாக்கு ஏன் தெரிவிச்சுண்டது ఇలా అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. ఉదయంలో ఏదో ఉంది, ఆనందం ఉంది, ఇరుక ఉంది, బ్రహ్మం ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది, సుఖం ఉంది అని చెబుతున్నారు. చదవటం నాకేం తెలియట్లేదు. కానీ నాకు తెలిసిందల్లా ఏంటంటే నేను తెలుస్తుంది అంటే నాకు మనస్సే నాకు నేనుగా వ్యక్తం అవుతుంది. నేను నేను అంటున్నాను, ఆ నేనేంటో తెలుస్తుంది. కానీ ఆ ఉదయం గుణములు ఏంటో తెలియట్లేదు. కానీ నేను నేననేది తెలుస్తుంది అంటే నా మనస్సు నాకు తెలుస్తుంది, నా మనస్సులో ఉన్న తలంపులు తెలుస్తున్నాయి, నా మనస్సే నాకు నేనుగా వ్యక్తం అవుతుంది. అది తెలుస్తుంది, నేను తెలుస్తుంది, ఆ ఉదయంలో ఉన్నట్టు ఉందని అంటున్నారు కానీ తెలియటం లేదు అని ప్రశ్న. అంటే భగవాన్ అంటున్నారు, ఇవన్నీ మానసిక భావనలు, నీకు తెలిసింది అనుకోవటం, తెలియకపోవటం అనుకోవటం, ఇవన్నీ మానసిక భావనలు. అది తెలియటం తెలియకపోవటం అనేది అతీతంగా ఉండదు. తెలియటం అనేది మనసుకు సంబంధించింది, తెలియకపోవటం అనేది మనసుకు సంబంధించింది. నాకు తెలుసును అనేది కూడా మనసుకు సంబంధించిన విషయం, నాకు తెలియదు అనేది కూడా మనసుకు సంబంధించిన విషయం. ఇవన్నీ మనోగతమైనటువంటి విషయాలు. అంటే ఆత్మ నాకు తెలియదు అంటారు అనుకుంటారా, ఎవరికి తెలియదు? విషయ జ్ఞానానికి తెలియదు. మనస్సుకి విషయ జ్ఞానం ఉంటుంది, విషయ జ్ఞానానికి ఆత్మగా తెలుస్తుంది. ఆత్మ తెలియదు, విషయ జ్ఞానం చూస్తే వాడు చెబుతున్నాడు నాకు ఆత్మ తెలుగుతుండే. అంటే అసలు ఆత్మను ధ్యానం చేయడం నేర్చుకుంటే ఆత్మను ధ్యానం చేయగా చేయగా ఆత్మను స్మరించగా స్మరించగా చూసి అయిగా దాని గుర్తులు మనకు తెలుస్తాయి. ఆత్మటువంటి వైభవం కొన్ని తెలుస్తున్న ఆత్మను స్మరిస్తూ ఉంటే, కానీ మనం నిరంతరం విషయాలను స్మరిస్తున్నాం. విషయాలని స్మరిస్తూ ఆత్మను తెలియటమే కానీ ఉంటుంది కదా. విషయాలను స్మరిస్తున్నాం, విషయాలను ధ్యానం చేస్తున్నాం, విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే విషయ చింతన చేస్తున్నాం. నువ్వు విషయ చింతన చేస్తుంటే నీకు ఆత్మగా తెలుస్తుంది. విషయాలను ధ్యానం చేస్తున్నావు, విషయాలను చింతిస్తున్నావు, కానీ ఆత్మను ధ్యానం చేయటం లేదు, ఆత్మను చింతించటం లేదు. నువ్వు ఆత్మను ధ్యానం చేస్తే ఆత్మ తెలియబడుతుంది. విషయాలను నువ్వు చింతిస్తున్నావు, విషయాలను చింతించటం వల్ల నీకు ఏమొస్తుంది? ఆ విషయాలు బట్టి నీకు ఆసక్తి వస్తుంది, మనస్సులో వాడుతుంది, అక్కడి నుంచి భోగ దృష్టి కలుగుతుంది. మోక్షం విషయ చింతన తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంతకీ మనకు మోక్షం రాలేదా పెంచండి, మోక్షం మార్గం కూడా కనపడుతుండే. మోక్షం మనకు ఎలా కలిగిందని తెలుస్తుంది కదా, మోక్షానుభవం మనకు ఎలాగ లేదు. పోనీ ఆ మోక్షానుభవం ఎవరికైనా మార్గం ఎలాగా కనిపిస్తుంది అంటే మార్గం అంటే నడిచి వెళ్ళొచ్చు, మార్గం కనపడుతుండే. ఆ మార్గం ఎవరికి కనిపిస్తుంది అంటే మన జీవితంలో దేహ ప్రారంభంలో సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, మంచి వస్తుంది, చెడ్డ వస్తుంది దేహ ప్రారంభంలో. ఆ రెండాటిని సహనంతో అనుభవించేవాడికి మోక్షానికి వెళ్ళే మార్గం కనిపిస్తుంది. కేవలం కబుర్లు వల్ల కాకరకాయలు రాదు. ఏదైనా సంతోషం వచ్చినా ప్రారంభంలో, ఏదైనా దుఃఖం వచ్చినప్పటికీ అది ప్రకృతి, ఇది ప్రకృతి, సంతోషం ప్రకృతి, దుఃఖం కూడా ప్రకృతి. అది ఏది వచ్చినప్పటికీ ఆ రెండాటిని సమానంగా ఎవరైతే అనుభవిస్తున్నాడో, ఆ ఊర్పు ఎవరికైతే ఉందో, ఆ నేర్పు ఎవరికైతే ఉందో, ఆ సహనం ఎవరికైతే ఉందో వాడికి మోక్ష మార్గం కనిపిస్తుంది. లేకపోతే మోక్ష మార్గమే కనపడదు అసలు. అది అంటే నిరంతరమా విషయాన్ని చింతించేవాడికి, ఆ విషయాన్ని ధ్యానించేవాడికి మనసు బాహ్యముఖంగా లేకుండా అక్కడికి భోగ దృష్టి వాడుకోదు. ఏమైనా కష్టం వచ్చినప్పుడు మా విధి ఇలా ఉందండి అని అంటారు. ఆ విధిని అనుభవించేవాడు తీసేస్తే ఇంకా విధి ఏంటి అన్నాడు భగవాన్. మామూలు ఇలా అంటూ ఉంటారు, నాకు విధి ఇలా ఉందండి, మా రాత ఎలా ఉంది అంటూ ఉంటారు కదండి. ఆ రాత అయినా విధి అయినా దేహగతమైన నేనికి దేహాభిమానానికి వాడిని విధి అనిపించే వాడిని తీసేస్తుంది విధి ఏంటి? వాడికి విధి లేదు. అంటే మన హృదయంలో చైతన్యం మనకు నేరుగా వ్యక్తం అవుతుంది, మన మనస్సు మనకి నేరుగా వ్యక్తం అవుతుంది. అంటే మనకు ఏదైతే నేరుగా వ్యక్తం అవుతుందో దాన్ని తొలగించుకోవటమే యోగం యొక్క పర్యవసానం, యోగం యొక్క పరమార్థం. మన మాటలో కానీ, మన చేతలో కానీ, మన దైనందిన జీవితంలో కానీ మనస్సు విజృంభించకుండా చూసుకోవాలి. ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పి ఏంటి, నీ దేహానికి ఆహారాన్ని నువ్వు ఆపిచేయక్కర్లేదు, దేహాభిమానానికి సప్లై అయ్యే ఆహారాన్ని ఆపిచేయాలి. నువ్వు దేహానికి పెట్టి భోజనం మానక్కర్లేదు, దానికి సరిపడి పెట్టు భోజనం, దానికి అంచు యుక్తంగా పెట్టు దేహానికి, కానీ దేహాభిమానానికి సప్లై అయ్యేటువంటి ఆహారాన్ని ఆపిచేస్తే దేహం ఉండగా నువ్వు జీవన్ముక్తులు అవుతావు, జ్ఞాని వండుతావు, గుణాతీతులు అవుతావు, ఈశ్వర స్వరూపాన్ని పొందుతావు. ఇప్పుడు మనకి ఎన్ని తలంపులు వచ్చినా, ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఎన్ని ఊహలు వచ్చినా, ఎన్ని సంకల్పాలు వచ్చినా ఈ నిజాన్ని చుట్టూరు తిరుగుతున్నాయి. అంటే భగవాన్ అన్నారు, మన సాధనలు ఎలాగున్నాయంటే గానిగుడ్డులు ఎలా ఉన్నాయో అన్నారు. గానిగుడ్డికి కంకలు కట్టేస్తారు, అది పాపం గంటల తరపుడు ఎద్దు తిరుగుతుంది. అప్పుడు అనుకుంటుంది అతను గర్వపడలు బయలుదేరాలి, ఈ పాటికి బీమారం వచ్చేసామని. ఆ గంట ఎక్కింటున్నది ఎక్కడ ఉండిపోతున్నది, ఆ ఇది ఎక్కడ బయలుదేరిందో అక్కడే ఉంటుంది. మన సాధన కూడా అలా గానిగుడ్డిగా ఉన్నాయి. గానిగుడ్డి ఏంటి, కంకలు కట్టేస్తారు కనుక అలా చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. అలా మనం కూడా సాధన చేసేస్తున్నాం, యోగాభ్యాసాలు చేసేస్తున్నాం, అది చేస్తున్నాం, ప్రాణాయామాలు చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, ఎన్ని చూసినా ఆ గానిగుడ్డి చుట్టూరు ఎలా తిరుగుతూ ఉంటున్నాం. నిజ్యా నేను చుట్టూరు, ఆ దేహగతమైన నేను చుట్టూరు, దేహాభిమానం చేరు చుట్టూ, పూజల పేరు, జపాల మేరకు, ధ్యానాల పేరు, దాని చుట్టూరు తిరుగుతున్నాం. అంటే మనం ఏ సాధన చేసినప్పటికీ, ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ మనస్సు తన మూలాన్ని చూస్తేనే కానీ అది నశించదు. మనకి ఏ తలంపు వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా దానికి బేసిక్ గా దాని లోపల దాన బాటంలో దేవగతమైన నేను ఉంటుంది. అదే పిశాచం, అదే బైబిల్లో దాన్ని సైతానం అంటారు. దాన్ని ఏమంటారు, అదే పిశాచం. దాన్ని మిగతా తలంపుని గురించి ముందు నేననే తలంపుని వేరు చేయి, సెపరేట్ చేయి, సపరేట్ చేసి దాన్ని ఉపసంహరించడానికి ప్రయత్నం చేయి. మనస్సు ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడే ఆత్మ ఉంది, అక్కడే చైతన్యం ఉంది. అంటే మనస్సు ఎక్కడి నుంచి ఏదో ఉదయిస్తుందో, నీ సాధన పేరు మీద, యోగం పేరు మీద, ధ్యానం పేరు మీద అక్కడికి ఉపసంహరిస్తే దాని మూలం అది సూచన వెంటనే అది నశిస్తుంది. నశించినంత మాత్రం చెప్పి నువ్వు నశిస్తావనుకోకు. అది మనస్సు ఎప్పుడైతే నశించిందో అక్కడ నువ్వు ఎవరో నీకు తెలియబడుతుంది. అంటే చైతన్యము ఆత్మ బ్రహ్మమునికి స్వరూపంగా వ్యక్తమవుతుంది. మనం దైనందిన జీవితంలో మనం తినే ఆహార విషయంలో కానీ, మనం మాట్లాడే మాటల విషయంలో కానీ, మన మనస్సు అణగే విధానం చూసుకోవాలి. మనస్సు అణగాలి, తర్వాత మనస్సుకి అజనీయం రాకూడదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనస్సుకి అజనీయం రాకూడదు. వినయంగా ఉన్నవాడికి మనస్సు అణుగుతుంది, అజనీయంగా ఉన్నవాడికి మనస్సు జీర్ణిస్తుంది. భగవద్గీతలో చెప్పినటువంటి నిష్కామ కర్మయోగం గురించి అంతా కూడా రమణ మహర్షి గారు ఒక్క మాటలో చెప్పారు. ఒక్క మాట అంటే, నువ్వు కర్మ చేస్తున్నావు బాగానే, కర్తలేని కర్మని చేయటం నేర్చుకో. నువ్వు కర్మ చేస్తున్నావు, పని చేస్తున్నావు, కర్తలేని కర్మని చేయటం నేర్చుకో. నువ్వు ఎలా ఉందంటే పరిస్థితి, మనం చేసే పని కనీసం మనం చేసామని చెప్పుకున్నా పర్లేదు, మనం చేయని పనులు కూడా మనం చేసామని చెప్పుకుంటున్నాం. ఇదొకటి, అసలు మనం చేసిన పనులు మనం చేసాం, మనం చేసామని చెప్పుకోవడం మంచిది కాదు. అసలు ఆధ్యాత్మికంగా చెప్తున్నాను, భౌతికంగా కాదు. అసలు మనం చేసిన పనులు మనం చేసాం, మనం చేసామని చెప్పుకోవడం వల్ల దాని మీద అహంభావన పెరుగుతుంది, వ్యక్తి భావన పెరుగుతుంది. పైగా ఈ దేహం అంటే మన అందరికీ సరదాగా ఉంది, జైలు. దేహం దేహం అంటే జైలు, జైల్లో ఉన్నాం. దేహం అనేది జైల్లో ఉన్నాం. మరి ఈ దేహం చచ్చిపోయినప్పుడు జైలు వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోతుందో, దేహం ఇచ్చి జీవుని అక్కడ పడేసి అక్కడ కూడా జైల్లో ఉండమంటారు. మన అందరికీ లోపల ఉన్నామని తెలుస్తాం కదా, ఆ లోపల ఉన్నామంటే దేహం అనే జైల్లో ఉన్నాం అన్నమాట. ఈ జైలు నుంచి బయటకు వచ్చి దేహం చనిపోయినప్పుడు బయటకు వచ్చేస్తాం కదా మనకు అనిపిస్తుంది, బయటకు రాము, ఇంకో కొత్త జైల్లో పడేస్తారు. అలా అది ముసలిదే వరకు ఆ జైల్లో ఉంటాం, ఆ దేహంలో మళ్ళీ అది చనిపోయింటే ఇంకో ఇంకా జైల్లో నుంచి ఎప్పుడు విడుదల పొందుతారు. నువ్వు కట్టలేని కర్మలు నేర్చుకునే వరకు నువ్వు జైల్లో అలా పడవలసిందే. రాజమండ్రి జైలు, రాయనెల్లూరు జైలు, కర్మపురి జైలు, ఏదో జైలు అలా పడవలసిందే. ఏదో దేహం, దేహం అంటే మనకు సరదాగా ఉండే జైలు అనే సంగతి మనకు తెలియట్లేదు. ఈ దేహం ఉండగా మనకు దేహాభిమానాన్ని పోగొట్టుకోవాలి, కానీ దేహం ఉండగా మనకు దేహాభిమానాన్ని పోగొట్టుకునే శక్తి కనుక మనం ఇవ్వకపోతే, మళ్ళీ కొత్త దేహంలోకి వచ్చిన తర్వాత ఈ దేహం మీద ఎలా అభిమానం మనకు ఉందో, కొత్త దేహం నూతన దేహం మీద కూడా అభిమానం అలా ఉంటుంది. అంటే ఏంటి, సాధన పేరు మీద దేహాభిమానాన్ని తగ్గించుకోవాలి. మనం చేసింది నిర్మలంగా ఉండాలి, నిశ్చితంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, నిరహంకారంగా ఉండాలి. గాఢ నిద్రలో ఎవరికి నేననే తలంపు లేదు, ఎంచదో అది నువ్వు కాదు కాబట్టి అందులోంచి నువ్వు ఏర్పడిపోతున్నావు. గాఢ నిద్రలో మన దేహంతో ఏర్పడిపోతాం, ప్రపంచంతో ఏర్పడిపోతాం, మన కోరికలతోటి వేరుపడిపోతాం, రాజకీయాలతోటి వేరుపడిపోతాం, ఆధిక్యతోటి వేరిపో ఎందుకు వేరుపడిపోతాం, అవి మనం కాదు కాబట్టి వాటితోటి వేరుపడిపోతాం. బాగా అర్థం చేసుకోండి, మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఏదో ధ్యానం చేసేస్తున్నా జపం చేసేస్తున్నా అలా ప్రాపర్ అండర్స్టాండ్ సబ్జెక్ట్ మీకు బాగా అర్థం అవుతుంటే ఎంజాయ్ చేస్తారో ఎంజాయ్మెంట్ వస్తుంది మీకు బాగా. అది ప్రాక్టీస్ చేయాలని మీకు ఉంటుంది స్వతసిద్ధంగా, మీకు మీ హృదయం యొక్క లోయల్లోంచి ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలంటే బుద్ధి మీ అంతా మీకు కలుగుతుంది. సబ్జెక్ట్ అర్థం కావాలి, సబ్జెక్ట్ అర్థం కాదనుకోండి ఇది అడుగులో పడేసినట్టు. బయట పిల్లలకైనా సరే సబ్జెక్ట్ అర్థం అవుతుంటే వాళ్ళకి రోజు కాలేజీకి వెళ్ళాలని ఉంటుంది, మానవులను కూడా అనిపించదు కాలేజీకి. సబ్జెక్ట్ అర్థం అవ్వకపోతే ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. అయితే మీరు తెలుసుకుని పని చేయండి, మాట్లాడండి, తెలుసుకుని మాట్లాడండి, తెలుసుకుని పని చేయండి. అది తెలుసుకోవాలి, సబ్జెక్ట్ బాగా తెలుసుకోవాలి. అంటే దానివల్ల ఏమవుతుందంటే మీరు చేసే ప్రయాణం తేలికవచ్చు, మీరు చేసే ప్రయాణం తేలికవచ్చు. అంటే మీరు కర్తలేని కర్మను ఆచరించాలి. ఇప్పుడు మీరు ఏదైనా పనికి మంచి పని చేశారనుకోండి, మీరు చేయలేదని మీ అంటాం కూడా మీకు కోపం వచ్చేస్తుంది. ఎంత చేసినా గుర్తింపు ఉంటాం లేదని అంటారు. పాపం ముసలోళ్ళు అలాగే అంటూ ఉంటారు, చాలా కష్టపడ్డాం అని కుటుంబం గురించి ఎవరో బొమ్మలు పట్టించుకుంటారు. ఎవరెవరు సంపాదించినా ఇంట్లో గుర్తించరు వాళ్ళని, పాపం వాళ్ళు గుర్తించడం బాధపడుతూ ఉంటారు. ఎందుకు పరమేశ్వరుడు చూస్తున్నాడు కదా, ఏ గుర్తింపు లేదు, మీ ఇల్లు శవాలే కదా, నా దేహం ఎంత నిజమో మీ దేహం కూడా అంతే కదా. ఇది నిజమైతే మీ నా దేహం నిజమైతే మీ దేహం కూడా నిజమే, కానీ నా దేహం అంత సత్యం, మీ దేహం కూడా అంత సత్యం. అంటే మీరు మనం ఏ పని చేసినా ఈశ్వర తీర్చర్థం పరమేశ్వర తీర్చర్థం చేయాలి, కానీ ఈ గుర్తింపు ఏంటండి, ఈ గుర్తింపులు అంటే ప్రకృతి, అంటే ఈ నిజానికి ఎంత నిజమో మనసు ఎంత నిజమో ఈ గుర్తింపులు కూడా అంత నిజం. అంటే గుర్తించారా గుర్తించలేదని కాదు, మీరు చేసే పని మీ చేతిలో ఉన్న పని మంచి పని చేసుకుంటే మీరు వెళ్ళిపోండి, గుర్తించవచ్చు గుర్తించకపోవచ్చు అదంతా వేరు. మీరు గుర్తింపులు కోరారనుకోండి, ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు కారు, మీ గుర్తింపులు వస్తే రావచ్చు. మీరు ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు కావాలంటే గుర్తింపు వచ్చినా గుర్తింపు రాకపోయినా మీ మనస్సు మట్టుకు సమానంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, ఏకంగా ఉండాలి. అంటే గుర్తింపుల కోసం పని చేయొద్దు, కోరుకోకుండా గుర్తింపు వచ్చింది అనుకున్న దానివల్ల మీకు ప్రమాదం లేదు. తన సామాన్యుల ఉద్దేశం ఏంటంటే దేహం మరణించాడే మోక్షాన్ని గడతాం. దేహాన్ని మరణించాడు ఎందుకు లోకాలు, ఇతర లోకాలు, మనసు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. పునర్జన్మ కూడా ఉందన్నమాట నిజమే, పునర్జన్మ కూడా ఉంది, మనసు ఎంత నిజమో అది కూడా అంతే నిజం. కానీ మోక్షం అంటే అది కాదు, మోక్షం అంటే మనం ఉన్నాం సంగతి తెలుస్తూ ఉంటుంది, మనం ఉంటాం శాంతి సుఖము ఆనందం మనకు స్వరూపంగా వ్యక్తం అవుతూ ఉంటుంది. మనం ఉంటా ఉంటుంది హైయెస్ట్ హ్యాపీనెస్, హైయెస్ట్ పీస్, హైయెస్ట్ బ్లీస్ మనకు అనుభవంలోకి వస్తుంది. మనం ఉన్నాం సంగతి మనకు తెలుస్తూ ఉంటుంది, మీరు తెలియదు అది మోక్షం. దేహం ఉండగా పొందొచ్చని, దేహం పోయిన తర్వాత కూడా ఉంటుంది, దేహం ఉండగానే పొందాలి. అంటే దేహం మరణించిన తర్వాత వచ్చే స్టేట్ కాదు. ఉపనిషత్తు ఏమి చెప్పారంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళందరూ ఎలా ఉండాలంటే కత్తి అంచి మీద ప్రయాణం చేసేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ మోక్ష మార్గంలో ప్రయాణం చేసేవాడు మాత్రం అజాగ్రత్తగా మాయించి కన్నేస్తుంది. ప్రతి గంట కూడా ప్రతి నిమిషం జాగ్రత్తగా నడగాలి. అంటే మన దైనందిన జీవితంలో జాగ్రత్తగా సంస్కరించుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఎవరైతే అదే నిజం అనిపిస్తున్నారు, అర్థమవుతుందో ఎందుకు ఈ మార్గం, ఎందుకంటే జ్ఞాన మార్గం అది, అంటే జ్ఞాన మార్గం పట్టుకోండి, లేకపోతే అక్కడ ఏదో భయం చేస్తున్నారు అది పెట్టుకోండి, లేకపోతే మా ఇంట్లో సిద్ధ సమాధి చేస్తున్నారు ఇది పెట్టుకోండి, పెట్టారు మామూలుగా. అది దండలో ఏదైతే అన్ని మంచిదే, ఏది మంచిదో చేసుకోవచ్చు అది కదా. కానీ ఒకటి మీరు గట్టించి మీ హృదయంలో నిజం మీకు తెలిసే వరకు ఎవరికి చెప్పినా అది నిజం అనిపిస్తాం. ఇది బాగా మీరు అర్థం చేసుకోండి, మనకు నిజం తెలిసే వరకు నిజం కానిదే నిజం అనుకుంటూనే ఉంటాం, పోటీ జన్మడిస్తాం. ఏది నిజం మనకు అర్థమయ్యే వరకు, ఆ నిజానికి సంబంధించిన అనుభవం మనకు వచ్చే వరకు నిజం కానిదా నిజం అనుకుంటూనే ఉంటాం, దేనికోదానికి ఆకర్షణ పడతాను. ఎందుకంటే ఈ మార్గం అంటే ఉండేయండి, ఎందుకంటే బుద్ధి నాలుగు సార్లు పెరగడం సరిపోతుంది, నీకు మోక్షం వస్తే అదే నిజం అనిపిస్తుంది మనకు. ఇప్పుడు ఒక ఊరి నుంచి వెళ్ళడానికి మెయిన్ రోడ్లు కాకుండా అడ్డదారులు ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు అడ్డదారులు అంటే వెళ్ళిపోదాం మోక్షానికి అనుకుంటున్నారు. నేను అడ్డదారులు కనిపెడదాం అనుకుంటున్నాను, అడ్డదారులు ఇంటిది మాత్రమే నీకు ఆ దేహ ప్రవృత్తి దేహాభిమానం నశించే వరకు నీకు అది మోక్షానుభవం కలగనే కలగదు, నీకు అడ్డదారులు ఏం లేవు. ఇది రికమెండేషన్ చేయించుకునే ఇది కాదు, ఇది అదే అక్షరమాన వల్ల రమణ మహర్షి చెప్పాడు, నా మీద నీ అనుగ్రహం కలిగి నన్ను కలింపజేయాలి, కానీ నా మీద నీ అనుగ్రహం చూపించమని నీకు చెప్పడానికి సరిపోయేవాడు ఎవడున్నాడు ఈ లోకంలో అన్నాడు. నానేది నీకు అనుగ్రహం కలిగి నానేది నీకు ప్రేమ కలిగి నన్ను అనుగ్రహించాలి. కానీ ఒక నన్ను అనుగ్రహించకపోతే అనుగ్రహించమని చెప్పడానికి సమర్థుడు ఈ లోకంలో ఎవడున్నాడు ఎవడం లేదు అంటే రికమెండేషన్ వల్ల ఇది వచ్చేది కాదు. యోగ్యతను బట్టి వస్తుంది, అర్హతను బట్టి వస్తుంది. ఏమీ లేదండి, మన మనస్సు పవిత్రమైతే, మన హృదయం పవిత్రమైతే వస్తువు ఇప్పుడే ఎక్కడో వ్యక్తమవచ్చు, ఎప్పుడో అది క్షణంలో వ్యక్తమవుతుంది. అంటే మనకు ఉన్నటువంటి పవిత్రత, అర్హత, యోగ్యత సరిపోక ఉన్న వస్తువు తెలియదు లేదు కానీ అది లేకపోవటం వల్ల కాదు. అయితే మన దైనందిన జీవితంలో దాని మాక్సిమం క్యూరిఫై అవ్వటానికి ప్రయత్నం చేయాలి. అదే రామకృష్ణ పరమహంస గారు చెప్తా ఉంటారు, చాది కానివాడు జ్ఞాని కాలేడు. కాబట్టి మన దేహాభిమానాన్ని త్యాగం చేశానుకోండి దానికి మించి త్యాగం లేదు. అర్జునుడు భీష్ముని ఓడించగలరా, ద్రోణాచార్యుడు ఓడించగలరా, మనం భౌతిక దృష్టితో ఆలోచిస్తుంది. జయాపజయాలు ఈశ్వర సంకల్పాన్ని బట్టి జరుగుతాయి, కానీ కేవలం నీ పాపరాజ్ఞాన్ని బట్టి జయాపజయాలండవు. ప్రకాశం పంతులు గారు ఎలక్షన్ ఓడిపోయారు, ఇందిరా గాంధీ ఓడిపోయి మహా పెద్ద నేతలు పెద్దవాళ్ళు అనుకో ఆల్ ఇండియా నాయకులు అందరూ కూడా ఒకసారి ఎప్పుడోటప్పుడు ఎలక్షన్ ఓడిపోయిన వాళ్ళే. అంటే అక్కడ పాపరాజ్ఞీ లేదని కాదు, జయాపజయాలు నీ చేతులే ఈశ్వర సంకల్పం, ఈశ్వరుని జరిగే ఈశ్వర సంకల్పం అనుకునేది మన సంకల్పం. తర్వాత సాటిస్ఫాక్షన్ వద్దు, ఎక్స్పెక్టేషన్ వద్దు, నీ మనసు చల్లబడిపోతున్నారు బాబు. ఏది మధ్యన మా రోజులు సంతృప్తిగా ఉన్నాయని మా మనసు సంతృప్తిగా ఉంటుంది, మరి నేను సాటిస్ఫై అయిపోతున్నా. అలా సాటిస్ఫాక్షన్ ఎవరికి, నీ మనసు నీ అహంకారానికి సాటిస్ఫాక్షన్. ఎక్స్పెక్టేషన్ చేసి అహంకారమే సాటిస్ఫై అయిపోయిందంటే బాగా ఉంది సంతృప్తిగా ఉందని చెప్పి ఈ మనసుకి మరి దెయ్యానికి ఆశ్రయించి సాటిస్ఫాక్షన్ కూడా ఎందుకు, ఈ సాటిస్ఫాక్షన్ కూడా ఈ ఎక్స్పెక్టేషన్ కూడా వదిలేదా ఎందుకు, దాని బూట్లోకి పడిపోతుంది. మోక్షమని ఏంటనుకుంటున్నాం మనం, మన నిజం ఇదే మోక్షం. ఈ మనసుకి ఎక్స్పెక్టేషన్ కూడా ఈ సాటిస్ఫాక్షన్ కూడా వదిలిస్తే ఇది దాని ఇంటికి వెళ్ళిపోతుంది, అనవసరంగా గొడవ తెచ్చిపెట్టి దాని ఇంటికి వెళ్లకుండా నువ్వు ఆపి చేస్తున్నావు. పాపం మనసుకి దాని ఇంటికి నన్ను వెళ్ళిపోవాలని ఉండట్టు. ఈ ఎక్స్పెక్టేషన్ ఉంది, సాటిస్ఫాక్షన్ ఏదో గొడవలు పెట్టి దాని ఇంటికి వెళ్ళకుండా మనం ఆపి చేస్తున్నాం. కొందరు ఊడిపోయిన ఒకలాగా ఉంటారు, నెగ్గిన ఒకలాగా ఉంటారు, లాభం వచ్చిన వచ్చిన రోజున ఉంటారు, నష్టం వచ్చిన రోజున ఎవరైనా. ఆ బ్యాలెన్స్ బ్రెయిన్ లో ఆ బ్యాలెన్స్ నువ్వు సంపాదిస్తే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మోక్ష మార్గంలో ప్రయాణం చేయడానికి నువ్వు ఫిట్ అవుతావయ్యా అంటున్నాడు స్వామి. దేహం తాను కాదు, కానీ జీవుడు ఏమనుకుంటాడు, తానని అనుకుంటాడు. ఎందుకు చెప్పండి, తాను దేహాన్ని తాను కాని దేహాన్ని తాను అనుకోవడం ఎందుకంటే అలా అనుకోకపోతే వాడు ఈ కర్మను అనుభవించడు. అలా అనుభవింపజేయటానికి నువ్వు చేసిన మంచి నువ్వు చేసిన చెడ్డని నువ్వు కానీ దేహాన్ని నువ్వు నువ్వును అనిపింపజేసి నీ చేత కర్మానుభవం పొందింపజేస్తున్నాడు. అదే ఈశ్వర సంకల్పం. దేహం అంటే వాడు దేహం తాను కాదని అభిప్రాయం వచ్చేసినాడంటే వాడు వేరు ఏమీ చేయలేదు అసలు. వాడు ఇంకా వాడు జైల్లో జుడి గడప పొందిపోయాడు. చెప్తే మనం పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఇవన్నిటి ప్రయోజనం ఏం చెప్పమంటారా, చేసేవాడిని పోగొట్టుకోవటం. ఆ చేసేవాడిని పోగొట్టుకోవాలి. అది అసలు అది ఆ రహస్యం అప్పుడు మీరు పట్టుకోవాలి. తనే మామూలుగా చేస్తూ ఉండాలి. ఇంటికి ఏం పని చేయాలి, కర్తవ్యని పని చేయాలి. జ్ఞాని నేను చేశాను అనుకోడు, కానీ వాడి దేహం ద్వారా పని జరుగుతూ ఉంటుంది. దేహం ద్వారా వాడి దేహం ద్వారా పని జరుగుతూ ఉంటుంది. కానీ అది నేను చేస్తానంటే తలంపు వాడు పండుదు. ఇంకా దేవతమే నేను అక్కడ లేదు, అంతా ఈశ్వరుడు. ఎటు చూసినా తనకే పని అయిపోతే ధైర్యం, పని అయిపోతే ఏడుపు. ఇలా వస్తే ఏడుపు, అలా వస్తే ఇంటికి అలా ఇద్దరే కుదిరితే ఎవరమంటున్నారు అదే ఇక్కడ. అది అయ్యో అవలసిన లేకుండా అవుతుంది, అవ్వకపోతే అవ్వదు. ఇది వచ్చినప్పుడు ఏడవకు, అవ్వకపోతే ఏడవకు, అయిపోతే ధర్మం పొందకు, అలా ఏడవకుండా యూనిఫారంలో ఉండు నువ్వు. అప్పుడు నీ జ్ఞానానికి అర్థులు అవుతావు. ముందు నీకు తెలియని వేదే తెలిసిన వేదే బాగు చేసుకో. ఎవరు నీ వేదంలో దేవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, చైతన్యం ఉందంటే నీకు ఎవరైనా తెలియటం లేదు, దిన్నా తెలియటం లేదన్నాడు కదా, పోయి నీకు తెలియని గొడవ నీకు తెలియని గొడవ ఉదయ్. నీకు తెలిసిన నీ మనసు నీకు తెలుస్తుంది కదా, నీ ఇంద్రియాలు నీకు తెలుస్తున్నాయి కదా, నీ తలంపు నీకు తెలుస్తుంది, నీకు తెలిసిన వేదే నువ్వు బాగు చేసుకో. తెలియని గొడవ ఉంటుంది, నా మనసులను తెలుస్తాడంటున్నాడు. దాన్ని బాగు చేసుకో, దాన్ని శుద్ధి చేసుకో, ఆ మనసును బాగు చేసుకో, ఆ మనసును శుద్ధి చేసుకో. నీ ఇంట్లో వాళ్ళు బంగారం కాదు, నీ మనసును బంగారం చేసుకో. నీ ఇంట్లో బంగారం ఉంటే నీకు భోగం వస్తున్నాయి, నీ మనసును బంగారం చేసేసుకుంటే నీకు మోక్షం వస్తున్నాయి కదా. కొంచెం నీ మనసు నీకు తెలుస్తుంటే దాన్ని బంగారం చేసేసుకో. కొంచెం తెలియదు కూడా ఉండదు, తెలియదు తెలియదని అస్తమానం అంటే తెలిసిన దాన్ని పట్టుకుని, చూసిన దాన్ని పట్టుకుని దాన్ని నిర్మూలన చేసుకోవడానికి ప్రయత్నించి తెలియబడాలి. మీరు తెలియబడుతుంది మీకు, మీరు నిర్మూలన చేసుకుంటే అంటే మనసు చుట్టూరు తెరక్కు నష్టమాని, మనసు చుట్టూరు తెరక్కు అది సైతాన్ని దానికి ఇచ్చేటప్పుడు ఉంటాయి రాగద్వేషాలు ఉంటాయి. అంటే మీకు ఎవరి మీద బాగా ఇష్టం ఉంది అనుకోండి, మీ మనసు బాహ్యానికి వెళ్ళిపోతుంది. ఏమంటే ద్వేషం ఉందనుకోండి, ద్వేషంలో మనసు బాహ్యానికి వెళ్ళిపోతుంది. మీకు ఎవరి మీద కోపంగా ఉందనుకోండి, మనసు బయటకు వెళ్ళిపోతుంది. ఎవరి మీద ద్వేషంగా ఉందనుకోండి, ఎవరి మీద ఇష్టంగా ఉందనుకోండి, ఇష్టం కూడా మనసు బయటకు తీసుకొచ్చేస్తాం, అయిష్టం కూడా మనసునే బయటకు తీసుకొస్తాం. ఇష్టం అయిష్టం కూడా నీ మనసు బాహ్యమతం చేస్తాయి. అంటే నీ ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకుంటే నీ మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలిగినప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంతర్దృష్టి పొందిన మనసుకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ బాహ్యం జీవించే మనసుకు ఆత్మజ్ఞానం కలగదవగా. కాబట్టి మన కళ్ళు కూడా ఎలా ఉండాలంటే మామూలుగా చూసుకోవాలి. అట్మోస్ట్ ఇంపార్టెన్స్ పనికి ఇచ్చేవాడు. మీకు 10 మంది మనవలు ఉన్నారనుకున్నాం, ఉదాహరణకు మీకు అర్థమవడం కోసం చేసిన మిగతా 9 మంది వేసి ఒక్క మనవని గట్టిగా ప్రేమించేస్తారు కూడా, మిగతా 9 సాధన మీరు మర్చిపోతారు. నేను చెప్పాను మీరు నమ్మద్దు, అనుభవం తీసుకోండి. మామూలుగా మీకు 10 మంది మనవలు ఉన్నారు, మీ ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని నా దగ్గర ఏం చెప్పొద్దండి. మీ ఒక్క మనవని గట్టిగా ప్రేమించేస్తున్నారు అనుకో, ఆటోమేటిక్గా మిగతా 9 మర్చిపోతారు. అలాగే దూరం యూనిఫార్మ్గా ఉంటుంది. యూనిఫార్మ్గా వాడికి ఏదైనా అనుసరించినా ప్రత్యేకంగా ఏదైనా చేయొచ్చు, అలా కాదు అటాచ్మెంట్ పెట్టుకో. ఒకే వ్యక్తికి నువ్వు టూ మచ్ ఇంపార్టెన్స్ ఇస్తే నీకు ఏమొస్తుందంటే బంధం వచ్చేస్తుంది. ఆ బంధం వల్ల నువ్వు అజ్ఞానంలో పడిపోతావు. నువ్వు చేసి చెయ్యి మర్చిపో. కానీ అక్కడ అట్మోస్ట్ ఇంపార్టెన్స్, టూ మచ్ ఇంపార్టెన్స్ కనుక అక్కడ ఇచ్చేస్తాడు, నీకు ఆటోమేటిక్గా బంధం వచ్చేస్తుంది. ఆ బంధం నీ పునర్జన్మకి కారణమవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో సంపాదించవలసింది, నువ్వు పోగొట్టుకోవాల్సింది. అంటే నువ్వు 2 విధం ఉంది, నువ్వు సంపాదించట్లేదు దాన్ని, దాన్ని ఏదైతే అడ్డస్తుంది మనం పోగొట్టుకో, ఆ ఉన్నత ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతుంది. అంటే మన దేహాభిమానాన్ని రెడ్యూస్ చేసుకుంటూ రెడ్యూస్ చేసుకుంటూ రెడ్యూస్ చేసుకుంటూ వస్తే ఉన్నది వస్తుంది అన్నట్టుగా నీకు తెలుస్తుంది. మనసు చుట్టూరు తిరగటం అంటే దాని మూలాన్ని అన్వేషించు, దాని మూలాన్ని అన్వేషించు. అంటే మనసును ఉపసంహరించడానికి ప్రయత్నించు. అవసరం లేకుండా మాట్లాడు, అవసరం లేకుండా ఏ పని అవసరాన్ని బట్టి చెయ్యి. ఎక్కడ ఎప్పుడు ఏ పని చేయాలో అది చేసుకుంటూ వెళ్ళు. అవసరం లేని మాటలు మాట్లాడు. గొప్పలు కలక గొప్పలు కలిపితే తిప్పలు వస్తాయి. గొప్పల కలకు గొప్పలు కలిపితే నా తిప్పలు వస్తాయి. కొంతమంది లాగ్ మీద కూడా గొప్పగా రాజ్యాలు రాజ్యోత్సవం అడ్వాన్స్ చేయకపోవచ్చు. కొంతమంది భాష ఎలా రాస్తారంటే బాగా రాసేది క్లాసులో అందరికంటే మనం బాగా రాసేదాం మాస్టర్ అనుకోవాలని, అది ఆ మాటలు ఈ మాటలు తెలిసిన మాటలు కొన్ని తెలియని మాటలు కొన్ని రాసేస్తే అది మొత్తమే వాడికి ఉన్న అర్థం చెడిపోతున్నాడు. భాష కూడా నువ్వు ఈ భాష కూడా ఎంతవరకు ఎక్స్ప్రెషన్కి మాటలు అవసరం అంతవరకు ఉపయోగించుకోవాలి. కానీ నీ చదివి పెద్ద తెలివి ఉందానికి అది ఉపయోగించి రాస్తే కూడా అర్థం పాడైపోతుంది. నీ మనసులోన భావాన్ని వ్యక్తం చేయడానికి మాట రాత. అది ఎంతవరకు నీ మనసులోన భావాన్ని ఎంతవరకు వ్యక్తం చేయాలో అంతవరకు మాట మాట్లాడాలో అంతవరకు రాత రాయాలి. అందుకని ఏదో గొప్ప కోసం రాయడం మాట్లాడితే అసలు ఉన్న వర్గం ఏ పర్పస్ మీద మాకు రాసినా ఆ పర్పస్ అంతా చెడిపోదు. ఇది మాకు ఈ మధ్యలో వ్యాకులంగా ఉందండి, బాధగా ఉందండి, గందరగోళంగా ఉందండి, పరిస్థితి బాగోలేదండి, అన్నీ బయట నేనే చలంపండి కానీ నేనే బాగుండదండి. భగవాన్ చెప్పింది ఏంటంటే నేనే తలంపులు ఉన్న కాలం నువ్వు ధ్యానం చేస్తే 10 నిమిషాలు మనసు మిగులుగా ఉండొచ్చు, కానీ నేను మూల తలంపును పరిష్కరించే వరకు నీకు వ్యాకృత వస్తుంది, ఆందోళన వస్తుంది, అశాంతి వస్తుంది. ఒకవేళ ప్రస్తుతం ఈ 4 రోజులు నీకు దుఃఖం రాలిపోయినా వాయిదా పడుతుంది. ఆ సమస్య మీది, ఆ సమస్య మీది. ఆ నేనే తలంపు పంచాయతీ సమస్య కాదండి, ప్రభుత్వం వారి సమస్య కాదు, నీ సొంత సమస్య. ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఒకటి ఈ జన్మలను పరిష్కారం చేసుకోవాలనుకో, ఉచిత జన్మలను పరిష్కారం చేసుకోవాలి. అది పరిష్కారం చేసే వరకు నీకు మరణం వస్తా ఉంది, శరీరానికి మరణం వస్తుంది, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది, మరి పాత శరీరం పోతా ఉంది, కొత్త శరీరం వస్తుంది. ఈ జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండవలసింది. ఏంటంటే ఆ దేహగతమే నేను దేహం లేకుండా ఉండలేదు. దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే కర్మ వస్తుంది, అక్కడి నుంచి అనుభవాలన్నీ వస్తాయి. బాగా పట్టుకోండి పాయింట్. ఆ దేహగతమే నేను దేహం లేకుండా ఉండలేదు, ఉండలేదు. అయితే దానికి ఏదో శవం ఉండాలి, దానికి ఏదో శవాన్ని మోసం తిరుగుతూ ఉంటుంది. ఏదో శవం, స్త్రీ శవం అయినా పర్లేదు, పురుష శవం అయినా పర్లేదు, లేదా జంతు శవం అయినా పర్లేదు, దానికి ఏదో దేహం ఉండాలి, ఏదో శవం ఉండాలి. ఆ శవానికి పునర్జన్మ వస్తుంది అంటే నేను తెలంగాణకి. అక్కడ నేను దేహం వచ్చేది వచ్చేస్తుంది, లోకం వచ్చేస్తుంది, అక్కడి నుంచి ఫారెస్ట్ ప్రారంభం. అయితే ఆ సమస్య ఎవరి సమస్య? మీ సొంత సమస్య. మీ అత్తగారి సమస్య కాదు, ప్రభుత్వం వారి సమస్య కాదు, పంచాయతీ సమస్య కాదు, మీ సొంత సమస్య. మీ సమస్య మీరే పరిష్కారం చేసుకోవాలి. నేననే తలంపని ఆ మనస్సు అనే సమస్యను ఎంతకాలం అయితే పరిష్కారం చేసుకోలేవో అంతకాలం నీ ప్రకృతిలోకి రావాల్సిందే. ప్రకృతిని బాధించి పీడించి పెడుతుంది. ప్రస్తుతం నీకు ఎవరికైనా దుఃఖం లేదనుకుంటుంది, మా రోజులు బాగున్నాయంటే దుఃఖం లేదని అనుకోకుండా రెడీగా ఉండి నీకు దుఃఖం రావడానికి వాయిదా పడుతున్నాను. ఈ మనస్సు అనే సమస్యను పరిష్కారం చేసుకోకపోతే ఏదో రూపంలో నీకు దుఃఖం వస్తుంది. అందరికీ ఒకే రకమైన దుఃఖం రావక్కర్లేదు. ఏదో రకం ఆ దుఃఖం ఏదో రూపంలో వస్తుంది, అది ఏ రూపంలో వస్తుంది మనం చెప్పాలి. దుఃఖ కారణం బయట లేదు, ఎక్కడుంది? లోపల ఉంది. లోపల ఉంది, ఎక్కడుంది? దానికి రూపం ఉందా? రూపం లేదు. దుఃఖ కారణానికి రూపం ఉందా? దానికి రూపం. అయితే దుఃఖ కారణం ఇది లోపల ఉంది కాబట్టి దాన్ని అన్వేషించి దాన్ని వెతికి దాన్ని తొలగించుకోవాలి. దాన్ని తొలగించుకుని ఆ దుఃఖ కారణం ఏంటో నువ్వు దాన్ని పట్టుకుని దాన్ని నిర్మూలన నువ్వే చేసుకోవాలి. కానీ బయట వారు చేసేది ఏం కాదు. నువ్వు ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు ఈశ్వరుడు. నేను నేను అనుగ్రహిస్తాడు ఈశ్వరుడు, సహాయం చేస్తాడు. కానీ నువ్వు ప్రయత్నం చేసి ఎంతో కొంత నువ్వు ప్రయత్నం చేస్తే కానీ ఆ బంధం తగదు. దుఃఖ కారణం నీకు లోపల ఉంది కానీ బయట లేదు. నీకు లోపల ఉంది కానీ బయట లేదు. అంటే ఆ లోపలని ఆ కారణం ఏంటంటే వెతికి పట్టుకోవాలి. వెతికి పట్టుకుని దాన్ని తొలగించుకోవాలి. ఆ ప్రయత్నం ఏదో నువ్వు చేయాలి. నీ బుద్ధి సూక్ష్మ పక్కన ఉపయోగించాలి. మామూలుగా ఈ కుప్పమూర్తిలో దూరం చేయకూడదు. సర్దుకు దీని ప్రాపర్ అర్థం చేసుకోవాలి. కుప్పమూర్తిలో దూరం పెడితే ఎంతో వేసిన పనులు గిన్నెలు రావుతా ఉంటాయి. ఇది అలా కాదు. నీ సర్దుకు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అసలు మీకు ఆత్మ ధ్యానం చేస్తుంటే, ఈశ్వరుని ధ్యానం చేస్తుంటే, పరమేశ్వరు పట్ల మీకు అనుగాహం కలిగితే, పిలిచి కలిగితే, ప్రేమ కలిగితే దుఃఖం దాని అంతరంగా తొలగిపోతుంది. అంటే ప్రతి భీమారం ఎడతాంటే మన గర్వపరం దూరం అయిపోతాం అంతే కదా. అలాగే మీరు ఆత్మ ధ్యానం చేస్తే ఆత్మ సమీపంలో వెళుతుంటే, చైతన్య సమీపంలో నడుతుంటే దుఃఖం దాని అంతరంగా నశిస్తుంది. భీమారం మనం ప్రయాణం చేస్తానుకున్న గర్వపరం దూరం వల్ల, గర్వపరం దూరం వల్ల అనుకోకర్లేదు, దాని అంతరం దూరం. అలాగే నీ చైతన్యం ఏదో ప్రయాణం చేసేది, ఆ చైతన్య భావన పెంచుకోవాలి. చైతన్యాన అఖండమైన భావన పెంచుకోవాలి. ఆ చైతన్య దృష్టిని పెంచుకోవాలి. చైతన్య దృష్టిని పెంచుకుంటే ఆత్మదృష్టిని పెంచుకుంటే దేవ దృష్టి, దేవ సృష్టి దాని అంతా వెళ్ళిపోవాలి. మనకి దేవుని సృష్టి కంటే జీవుని సృష్టి ఎక్కువ ఇష్టం. ఇదంతా ఎవరిది? దేవుడిది. ఈ లోకం ఎవరిది? దేవుడిదే. మనం ఏదో ఒక 30 గంటలు 40 గంటలు వచ్చాం, మనం 20 గంటలు పోతాం. ఎలా వచ్చాం? లేకపోతాం. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే పోతాం. మధ్యలో వచ్చాయని మధ్యలో పోతాం. మనం ఒంటరిగా వచ్చాం, మనం ఒంటరిగానే ఒంటరిగానే పోతాం. మనం లేనప్పుడు గర్వపరం ఉండదు. మన అందరం చనిపోయి కూడా గర్వపరం ఎక్కడికి పోదు. గర్వపరం ఎక్కడ ఉంటుంది? మన కుటుంబంలో గర్వపరం ఉంది. మన అందరం చనిపోయాక గర్వపరం ఉంది. ఈ సృష్టి అంతా ఎవరికి? పరమేశ్వరుడు. మనం మధ్యలో వచ్చాం, మధ్యలో పోతున్నాం. అయితే దేవుని సృష్టి కంటే మన సృష్టి అంటే మనకు ఎక్కువ ఇష్టం. మన మనస్సుకు మన మనస్సు కల్పించుకుని ఎక్కువ ఇష్టం. మనం మన మన ఇష్టాలు తగ్గించి దేవుడికి ఏది ఇష్టం అయితే ఆ ఇష్టాన్ని మనం కూడా ఇష్టం చేసుకుంటే మనకు మోక్షం వచ్చేస్తుంది. అది నాకు ఏది ఇష్టం, మోక్షం మోక్షాన్ని మీకు తేలిగ్గా వచ్చేస్తుంది. అన్ని చిట్కాలు, ఇవన్నీ ఇవన్నీ ఏంటి? చిట్కాలు అంటే దేవునికి నీ ఇష్టం కదా పక్కన పెట్టి, దేవునికి ఏది ఇష్టం ఆ ఇష్టాన్ని నీ ఇష్టం చేసేసుకున్నాను కూడా నీకు మోక్షం వచ్చేస్తుంది. దేవునికి ఏదంటే ప్రేమ, నీ గొడవ పక్కన పెట్టి, నీ ప్రేమలో ఒక పెట్టి, దేవునికి ఏదైతే ప్రేమ, ఆ ప్రేమ నీ కూడా ప్రేమను పెంచుకుంటానుకో నీకు మోక్షం వచ్చేస్తుంది. దేవునికి ఏదైతే ప్రీతో, దేవునికి ఏదైతే ప్రీతో నీకు ప్రీతి లేదనుకో, నీకు ప్రీతి లేకపోతే దేవునికి ప్రీతి కాబట్టి నీకు కూడా ఆ ప్రీతిని పెంచుకున్నానుకో నీకు మోక్షం వచ్చేది. కొంతమంది చూడండి పాపం చదువు, వాళ్ళకి ఇష్టం లేకపోతే పిల్లలకి ఏదైతే ఇష్టం కూడ వండుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం లేదు పిల్లలకి ఇష్టం, అంచేత అది ఉండి చదివి తిని ఇష్టం అంటారు వీళ్ళ. మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి తల్లికి ఆ కూర ఇష్టం లేకపోయినా పిల్లవాడికి ఇష్టం కాబట్టి ఆ కూర వండేసి ఆ కూర కూడా తల్లి తినేస్తాం. మన అలా ఏం చేయంటే మన ఇష్టం ఉన్నాడు, ఎందుకు దేనికి ఏమి ఇష్టం ఆ పని మనం చేసుకుంటే మనకి ఈ జన్మలోనే ఇక్కడే దగ్గరపడు అని మోక్షం ఇచ్చేస్తాం. మనం ఏమనుకుంటున్నాం, మనకే ఇష్టం, దేవుడికి ఇష్టం కానీ దేవుడికి ఏమి ఇష్టం, మన ఇష్టమే కాదు వాళ్ళు అనుకుంటున్నాం. నాకు ఏమి ఇష్టమో అది దేవుడు కూడా ఇష్టపడాలి నేను అనుకున్నది. కానీ మనం ఏం చేయాలి? దేవుడికి ఏది ఇష్టమో అది మనం ఇష్టపడాలి. కానీ మనం అనుకోలేదు నాకేది ఇష్టం దేవుడికి అది ఇష్టం అవ్వాలనుకుంటున్నాం. అంటే మన ముందు దేవుడు వెనకాల, మన ముందుని దేవుడు వెనకాలం. అలా దేవుడు ముందు పెట్టి మనం వెనకాల ఉండాలి. మనకి ఆత్మకంటే విషయాలంటే ఎక్కువ ఇష్టం. అంటే విషయాన్ని ఎక్కువ చింతిస్తాం, ఆత్మ తక్కువ చింతిస్తాం. చనిపోయినప్పుడు మన శరీరం శవ అయినప్పుడు మనకు విషయ చింతన వస్తుంది, దేవుడి చింతన రాదు. ఇంకా దేవుడికి ఒక పైసలు వాటా ఇస్తాం, 99 పైసల వాటా విషయాలకి. అంటే విష ఏ విషయాన్ని అయితే చింతిస్తున్నా పవన గుణంగా మనకి రాబోయే జన్మ వస్తుంది. అంటే నిష్కామకర్మ కనుక చేస్తే, స్వార్థం లేకుండా కనుక పనిచేస్తే, నేను మర్చిపోయి కనుక నువ్వు పనిచేస్తే, భగవంతుడికి ఏది ఇష్టమో ఆ ఇష్టమైన పని నీకు ఇష్టం లేకపోయినా భగవంతుడి ఇష్టాన్ని ఇష్టం చేసుకుని అలా పనిచేయటం కనుక నువ్వు నేర్చుకుంటే, రాబోయే జన్మలో ఏ కుటుంబంలో నీకు జన్మనిస్తే నీకు మోక్షం కలుగుతుందో, జ్ఞానం కలుగుతుందో, ఆ దైవీపరమైనటువంటి బుద్ధి కలుగుతుందో, ఆ కుటుంబంలో ఆ జన్మంలో నీకు ఇస్తాను అయ్యా అర్జున అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఢిల్లీలో పుడితే బాగుండదు అనుకుంటే ఢిల్లీలో మన శరీరం రాని పుట్టిస్తాడు. అదికున్న విధిని బట్టి ఆ ఏ కుటుంబంలో వారికి శరీరం ఇవ్వాలో అది కూడా ఈశ్వరుడు నిర్ణయించి అక్కడ శరీరాన్ని ఇస్తాడు. ఇది గీతలో చెప్పారు రమణ మహర్షి గారు ఏమంటారు, ఆ కర్మల గొడవ విధులు కూడా ఆలోచన నీకు ఎందుకు రా, ఆ కర్మలో విధులు అని అహంకారానికి తీసేస్తే గొడవలు అంటారు. ఈ కర్మలో విధులు ఈ పునర్జన్మలు అని అహంకారానికి అది అయితే ఈశ్వరుడు చెప్పింది. అయితే కర్మ ఎవరికి, పునర్జన్మ ఎవరికి, విధి ఎవరికి, ఇవన్నీ ఎవరికి అహంకారానికి, అది తీసేస్తే ఏం లేదు. అహంకారం ఉంటే కర్మ అనుభవించవలసిందే, అందుకని వాడు కాదంటే లేదు. కానీ అది తీసేస్తే మనిపించడానికి ఎవరు అక్కడ ఉండడు, అది తీసేయడం లేదు. జన్మ ఎవరికి, కర్మ ఎవరికి, అహంభావనకి, అది తీసేస్తే జన్మ లేదు కర్మ లేదు అన్నాడు. ఏం అపూర్వం వినిపించిందో చూడండి. ఎప్పుడేమైన బంధువులారా, మన నిజమైన ఇల్లు మోక్షం, మన ఇల్లు నిజమైన ఇల్లు ఏంటంటే మోక్షం. ఆ ఇంటికి మన నిజమైన ఇంటికి వెళ్ళే వరకు ఇలా శరీరాలు ధరిస్తూ ఉంటాం, శరీరాలు విడిచిపెడుతూ ఉంటాం, అంటే జన్మిస్తూ ఉంటాం, మరణిస్తూ ఉంటాం, మరణిస్తూ ఉంటాం, జన్మిస్తూ ఉంటాం. మన నిజమైన స్వగృహమైనటువంటి మోక్షం అనే మన ఇంటికి వెళ్ళే వరకు దుఃఖానికి కోరిక కారణం. ఈ కోరిక అనిపించే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఏ కోరిక అయినా సరే అనిపించే కొద్దీ తగ్గవని అనిపించే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఆ కోరికను బట్టి మనకు పునర్జన్మలు వస్తాయి. అందుచేత ఇది మీరు శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం సంపాదించుకోవాలి. మీరు సాధనం ఈ బ్రహ్మానుభవం పొందటానికి బ్రాహ్మీ స్థితిని పొందే వరకు మనకి ఏదో లోకంలో ఏదో ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఇంద్రియ విషయాన్ని స్మరిస్తూ ఇంద్రియాన్ని జయించలేము. నిరంతరంగా మనస్సు గురించి ఆలోచిస్తూ మనస్సును జయించలేము. ఏదైతే మన అవునో దాని గురించి శ్రవణం చేయటంలో, దాని గురించి మననం చేయటంగా, దాని గురించి ధ్యానం చేయటంగా మనం కాని దాని గురించి దూరం అవుతాం. శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నీ తగ్గితే, శరీరంలో ఉన్న రోగాలన్నీ కూడా నశిస్తే మనకు ఆరోగ్యం వస్తుంది. మనస్సులో ఉన్న రోగాలన్నీ పోతే మోక్షం వస్తుంది. నశానంలో మన శరీరాన్ని దహనం చేసినప్పుడు శరీరగతమైన యాత్ర ముగుస్తుంది, కానీ జీవుడు యాత్ర ముగియడు. జీవుల్లో ఉన్నటువంటి ఆ తలంపులు, కోరికలు, ఆ రోగాలన్నీ నశించే వరకు జీవుడు యాత్ర ముగియడు. మీరు కానీ నేను కానీ సమాజంలో, మానవ సమాజంలో ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, అధికారంలో లేని వాళ్ళు కానీ, ధనవంతులు కానీ, ధనం లేని వాళ్ళు కానీ, ఈ దేశం వారు, ఆ దేశం వారు, ఈ మతం వారు, ఆ మతం వారు అని లెక్కించక్కర్లేదు. ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, సరస్వంగా ఈ లోపాలు, పాపాలు, దోషాలు చేయటానికి మనస్సులోని వదాలే కారణం. మనస్సులో కామం ఉంటుంది, మనస్సులో కోపం ఉంటుంది, మనస్సులో లోభిత్వం ఉంటుంది, మనస్సులో అసూయ ఉంటుంది. వీటి వల్లే మనం దోషాలు చేస్తాం. ఇది పెద్ద రోగాలు, మనస్సులో ఉన్న పెద్ద రోగాలు. మనం ఏదైతే పొందాలనుకుంటున్నా, అది మనం దూరంగానే మన వీడిగానే ఉన్నామని అనుకుంటున్నాం. మనం ఏదైతే పొందాలని అనుకుంటున్నా, అది మనంగానే ఉన్నామనే సంగతి మనకి ఇంకా తెలుగుతుండదు. అలా తెలియకపోవడం కారణం విషయజ్ఞానం కారణం. దీనికి అంటే దేహము, మనస్సు, ఈ రెండు మన మోక్షం పొందటానికి సహకరించాలి. మన శరీరం మనకు సహకరించాలి, మన మనస్సు మనకు సహకరించాలి. మన శరీరం మనకు సహకరించాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన మనస్సు మనకు సహకరించాలంటే మన మనసులో ఉన్న రోగాన్ని, మన మనసులో ఏ రోగం ఉందో జాగ్రత్తగా చూసుకుని ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ సత్పురుషుడితో కనుక సహవాసం చేస్తే మనసులో ఉన్న రోగాలు తగ్గుతాయి. శరీరంలో ఉన్న రోగం తగ్గడానికి ఎలాగైతే ఈ వ్యాధి తగ్గడానికి మందు ఎలాగైతే వాడతామో, మనసులో ఉన్న రోగాలు తగ్గడానికి జపం చేసి, పూజ చేసి, ధ్యానం చేసి, ఈశ్వరుని ఆరాధించి సత్పురుషుడు మనకు అందుబాటులో ఉన్న సత్పురుషుడితో కనుక సహవాసం చేస్తే నాలుగు రోజులు వెనక ముందు, నాలుగు జన్మల వెనక ముందు మనసులో ఉన్న రోగాలు తగ్గుతాయి. ఇది మీరు అందరూ ఇంటికాడ ఏదో ఏదో సమస్య మీద ఇక్కడ కూర్చున్నారు అందరూ కూడా, ఇక్కడేంటి బయటేంటి సమాజంలో మానవ సమాజంలో అనేది బాధలు ఉన్నాయి. వీటికి అనేక సమస్యలు మనమే కల్పించుకుంటున్నాం, మనమే కల్పించుకోవటం, మనమే ఏడవటం. ఇతర వాళ్ళు వచ్చే సమస్యలు, ప్రకృతి వల్ల వచ్చే సమస్యలు చాలా తక్కువ ఉంటాయి. అవి మనకు కొంచెం వివేకం ఉంటే, వైరాగ్యం ఉంటే మనం అవి పరిష్కారం చేసుకోవచ్చు. రమణ మహర్షి గారు మీకు మీ సొంత సమస్యల వల్ల దుఃఖం వచ్చినా, బయట సమస్యల వల్ల, సమాజం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో సభ్యుల వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, ఏ సమస్యల వల్ల నీకు దుఃఖం వచ్చినప్పటికీ దుఃఖకాలం మనస్సులోనే ఉంది. అది ఎలా ఉంది? అహంభావన రూపంలో ఉంది, అహం వృత్తి రూపంలో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు నా దగ్గర నాలుగు పళ్ళు ఉన్నాయంటే నేను పండుగకి ఇలా ఇచ్చేస్తున్నాను, కానీ అహంభావన తేలిగ్గా ఇవ్వగలను, ఇవ్వలేను. ఇంకైతే నేను పండు ఇవ్వగలుగుతున్నాను, కానీ అహంభావాన్ని ఇవ్వలేకపోతుంది. దానికి కారణం ఏంటి? పండు నేను కాదని నా సంగతి నాకు తెలుస్తుందని చెప్పి నేను తేలిగ్గా ఇవ్వగలుగుతున్నాను. అహంభావం నేనే అనుకోవటం వల్ల దాన్ని మీకు ఇవ్వలేకపోతున్నాను. ఇది కారణం. నేనే అనుకున్న వస్తువు మీకు ఇవ్వటానికి నాకు మనసు ఒప్పదు. నేనే అనుకుంటున్నాను కానీ ఒక రూపాయి నీకు ఇవ్వగలను, కానీ అహంభావం నీకు ఇవ్వలేను. ఇంకా రూపాయి నేను కాదు అనుకుంటున్నాను కాబట్టి నీకు ఇవ్వగలను, అహంభావం నేనే అనుకుంటున్నాను కాబట్టి ఏదైతే నేను అనుకుంటున్నాను అది నీకు నేను ఇవ్వలేను. ఇంకా అనేక జన్మల నుంచి, అనేక యుగాల నుంచి అహంభావం నేనే అనేటువంటి దాంతో తాదాత్యం పొందున్నాను. అది నేను కాకపోయినప్పటికీ నేను తాదాత్యం పొందే ఉన్నాను. మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, అలా అహంభావం లేనా లేదు. ఆ ఈశ్వరుని మనం తెలియకపోవటం అహంభావం ఉన్నట్టు అనిపిస్తాం. అంటే ఈశ్వరుని ఎప్పుడు ఉన్నది ఈశ్వరుడు ఉంటే అహంభావన లేదు అనేటువంటి గాఢమైన ఒక దీర్ఘమైనటువంటి ఒక బలమైనటువంటి నిశ్చయం, ఒక విశ్వాసం అవసరం. గాఢలోన ఎగ్జిష్ ఈశ్వరే ఎలోన ఎగ్జిష్ ఉన్నది ఈశ్వరుడే, ఉన్నది సర్వేశ్వరుడే, ఉన్నది పరమేశ్వరుడే. అహంభావన లేనే లేదు, అది తెలియకపోవటం ఇది ఉందని మనం అనుకుంటున్నాం. అటువంటి ఒక నిశ్చయం, మనకు బలమైనటువంటి నిశ్చయం కావాలి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే ప్రమాదం ఏంటంటే ఈ భక్తి పేరు మీద చాలా మంది పని విడిచిపెట్టేస్తారు. భక్తి పేరు చెప్పి పని విడిచిపెట్టకూడదు, అనే ద్వారా మనం ట్రైనింగ్ పొందాలి. మన స్వరూపం సుఖమైనప్పటికీ, మన స్వరూపంలో శాంతి ఉన్నప్పటికీ, మన స్వరూపంలో నిర్వాణ స్థితి ఉన్నప్పటికీ, నిర్వాణ స్థితి పొందకుండా మనకు అడ్డుకు వచ్చేది దేహాభిమానం. అంటే ఈ సాధన చేసిన, శాస్త్రాన్ని అధ్యయనం చేసిన, తీర్థయాత్రలు చేసిన, పెద్దలను సేవించిన, నిష్కామ కర్మ చేసిన, నిష్కామ భక్తి చెల్లించిన ఇవన్నీ ఎందుకంటే అన్నిటికీ దీని యొక్క ప్రయోజనం ఏంటంటే దేహాభిమానం నశించడం కోసం. దేహబుద్ధి నశించిన మరుక్షణంలో ఆత్మబుద్ధి కలుగుతుంది. అది ఆత్మే సత్యం, ఆత్మే నిత్యం. అంతేత దానికి చావు లేదు. ఆ చావు లేని స్థితిని పొందాలంటే దేహాభిమానం నశించవలసిందే. అది నశించడం చేయడం కోసం మనం చేసే సాధనలు, ప్రయత్నాలు, ఆరాధనలు. ఇక్కడ రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమిటంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలంటే నాకు, నేను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను దానికి రాజీనామా చేయాలండి, రాజీనామా చేసి మీ సన్నిధిలో మీ సమక్షంలో ఉండిపోవాలని నా కోరికగా ఉందని ఎవరో ఉద్యోగం చేసుకున్న పెద్ద మనిషి అడిగారు. దానికి మహర్షి గారు చెప్పే సమాధానం ఏంటంటే, భగవాన్ ఎప్పుడూ నీతో నీలో ఉన్నాడు, భగవాన్ ఎప్పుడూ బయట ఉన్నాడు అనుకుంటున్నావు, ఎప్పుడూ నీతో ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నీ బయట ఉన్నాడు భగవాన్. ఎక్కడ ఉద్యోగస్తులతో భగవాన్ ఏం చెబుతున్నారంటే, నువ్వు ఎక్కడో ఉన్నావు అనుకుంటున్నావు, భగవాన్ ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు, నువ్వు ఎక్కడో ఉన్నాడు, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకోవాలి కాబట్టి ప్రయాణం చేయాలి, ప్రయాణం చేయాలని అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావు, దేవుడు కూడా అక్కడ ఉన్నాడు అని తెలిసి ప్రయాణాలు బాగా ఉండబోతున్నాడు. భగవాన్ సమక్షంలో ఉండాలని అంటున్నావు, భగవాన్ ఎక్కడున్నాడు, నీ లోపల ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు, నీ బయట ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నీ పైన ఉన్నాడు, నీ కింద ఉన్నాడు, నీ తోటిపాటు ఉన్నాడు, ఎప్పుడు నీ విడిచిపెట్టి భగవాన్ లేడు. భగవాన్ అంటే ఆత్మ, భగవాన్ అంటే చైతన్యం. ఆ చైతన్యానికి వేరుగా, ఆ శాంతికి వేరుగా నువ్వు లేవు. అయితే ఏదైతే నువ్వు కాదో అది నువ్వు అనుకుంటున్నావు, ఏదైతే నువ్వు అమ్మడో అది నువ్వు చేసుకునే వరకు కానీ దాన్ని నువ్వు అనుకోవటం కోటి జనం చేసుకున్నావు మానవు. మనకి లోపల ఉన్న ఆత్మ, లోపల ఉన్న చైతన్యం, లోపల ఉన్న మరణం వస్తువు మనకు అనుభవంలోకి వచ్చాక ఈ వస్తే జన్మ జన్మల నుంచి మనకు కూడా వచ్చి మన సంస్కరించి ఆ వస్తువును తెలుసుకోవడానికి సహకరిస్తున్న సంగతి మనకు తెలుస్తుంది. తెలిసాకే తెలుస్తుంది. ఎవరు అని తెలుసుకోవడానికి దేహాభిమానం విడిచిపెట్టాలి, కానీ ఉద్యోగం మానక్కర్లేదు. నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోవడానికి నువ్వు చేసే పని విడిచిపెట్టక్కర్లేదు. పని విడిచిపెట్టేసినంత మాత్రం చేత నువ్వు ఎవడో నీకు తెలియబడదు. నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోవడం మోక్షం, నీ ఇంటికి నువ్వు వెళ్ళటం మోక్షం, నీ స్వరూపంలో స్థిరంగా ఉండటం మోక్షం. దానికి వ్రతం అవసరం. ఆ వ్రతం అంటే సత్యనారాయణ వ్రతం కాదు. దుర్గుణాల్లోకి, దురలవాట్లోకి, దురభ్యాసాలకి వెళ్ళమని నిశ్చయం అనే వ్రతం నీకు ఉండాలి. వ్రతం అంటే ఇక్కడ సత్యనారాయణ వ్రతం కాదు. మంచిదే మీరు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే చేసుకోండి. ఇక్కడ ఈ వ్రతం ఏంటంటే ఎవరోనో తెలుసుకోవడానికి ఒక వ్రతం ఉండాలి. ఇక్కడ సత్యనారాయణ వ్రతం కాదు అని చెప్పింది. దురభ్యాసాల్లోకి, దుర్గుణాల్లోకి, దురలవాట్లలోకి జారిపోకుండా చూసుకున్నావు, అదే వ్రతం. ఆ మంచి వ్రతాన్ని అవలంబిస్తే అవి నీకు సహకారంగా ఉంటాయి. పని మానేసి, ఉద్యోగం మానేసి స్వామర్థనంగా ఉండటం వల్ల ఎవరో నీకు తెలియదు కదా. అలా తెలియదు. అలా తెలిస్తే అందరి ఉద్యోగాలు మానేయచ్చు, అందరూ చేసుకోవడం పని మానే పని చేయటం కష్టం, కానీ పని విడిచిపెట్టేయటం తెలియదు కదండి. అంచేది అందరూ ఉద్యోగాలు చేసిన వాళ్ళు అందరూ ఉద్యోగాలు మానేస్తే వాళ్ళకి జ్ఞానం రాదు, స్వామర్థనం వస్తుంది. స్వామర్థనం వస్తుంది, బాధ్యసత్వం వస్తుంది. అంచేత భగవాన్ చెప్పే అద్భుతమైన విషయం భగవాన్ కూడా చెప్పారు, నువ్వు చేసే ఉద్యోగం మానక్కర్లేదు. అయితే ఇక బంధం ఎక్కడొస్తుందంటే నేను చేస్తున్నాననే భావన వస్తుంది. ఇంటికాడ కూడా మీ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని బంధిస్తున్నారని అలా బాధపడి ఉంది. మీరు వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరు. ఇప్పుడు రైల్వే స్టేషన్ మాస్టర్ ఆ రైల్వే స్టేషన్లో ఎలా పనిచేస్తాడు, నువ్వు ఇంటికాడ కూడా నువ్వు చేసే పని అలాగే చెయ్యి. ఇప్పుడు రైల్వే స్టేషన్ మాస్టర్ రైల్వే స్టేషన్కి వెళ్తాడు, ఓ రోజున కొంత కలెక్షన్ ఎక్కువ ఉంటుంది సంతోషించడు, ఓ రోజున కలెక్షన్ తక్కువ ఉంటుంది దుఃఖపడ్డు, ఆ డబ్బు అక్కడ పెట్టేసి స్టేట్ బ్యాంక్లోనే బ్యాంక్లో రైల్వే ఆ రోజున ఎంత అయితే డబ్బు వచ్చిందో స్టేషన్ కలెక్షన్లో ప్యాసింజర్స్ వల్ల ఆ డబ్బు బ్యాంక్లో పెట్టేసి ఇంటికి పోతాడు. ఎక్కువ వస్తే సంతోషం ఉండదు, తక్కువ వస్తే దుఃఖం ఉండదు. అలాగే మీ ఇంటికాడు పని చేయడం నేర్చుకుంటే శుభ్రంగా సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది కదా. ఈ విషయం అర్థం చేసుకుని ఆచరించుకున్నారు. అయితే మనం చేసి తప్పు ఎక్కడ ఉందంటే ఆధ్యాత్మిక నిలువ అనుకుంటున్నాం, భౌతికం ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏదైనా ఆఫీసులో మనకు ఉద్యోగం ఉందనుకోండి, ఆఫీసులో ఒకలాగా ఉంటాం, ఇంటికాడ ఒకలాగా ఉంటాం. ఆఫీసులో నష్టం వస్తే బాధపడదు, ఇంటికాడ ఏదైనా నష్టం వస్తే బాధపడతాం. ఏం చేయాలి, ఇక్కడ నాది నేను అనే భావన. నువ్వు అక్కడ పని చేస్తున్నావు, ఇక్కడ పని చేస్తున్నావు కదా. అక్కడ నేను లేకుండా పని చేస్తున్నా, ఇక్కడ నేను పెట్టుకుని పని చేస్తున్నావు. ఆ నేను ఆఫీసులో నేను లేకుండా నాది లేకుండా ఎలా పని చేస్తున్నావు, అలాగే నువ్వు ఇంటికాడ కూడా నేను లేకుండా నాది లేకుండా పని చేస్తే నీ మనసు శుద్ధమవుతుంది, నీకు జ్ఞానం కలుగుతుంది. పని వల్ల నీకు జ్ఞానానికి అడ్డు రాదు. ఆ భావన నువ్వు నా మార్చుకో, ఆ తలంపు మార్చుకో, నేను నాదనే తలంపు మార్చుకో. నువ్వు ఆఫీసులో ఎలా పని చేస్తున్నావు, ఇంటికాడ కూడా ఎలా పని చేస్తే నీకు మోక్షం వస్తుంది, నీ జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది, బానిసత్వం అక్కర్లేదు, ఇతరుల మీద ఆధారపడి ఉండక్కర్లేదు, నువ్వు స్వతంత్రుడు అవుతావుగా, పెద్దవాడు అయిపోతావు అని చెబుతున్నారు స్వాముడు వారు. ఇక్కడ నువ్వు ఆఫీసులో కట్టలేని కర్మను చేస్తున్నావు, ఇంటికాడ కట్టతో కూడిన కర్మ చేస్తున్నావు. అంచేది ఇక్కడ బంధింపబడుతున్నావు, అక్కడ బంధింపబడటం లేదు. అక్కడ లాభ నష్టాలు నీ మనసును ముట్టుకోవటాలు, ఇక్కడ లాభ నష్టాలు నీ మనసును ముట్టుకుంటున్నాయి. అయితే నువ్వు కర్తలేని ఇంటికాడ కూడా ఆఫీసే ఎలాగైతే నువ్వు కర్తలేని కర్మను చేస్తున్నావు, ఇంటికాడ కూడా కర్తలేని కర్మను చేయటం నేర్చుకుంటే మనకి జీవయాత్ర సుఖం వెళ్ళిపోతుంది, ఇతరుల మీద ఆధారపడక్కర్లేదు, బానిసత్వం రాదు, నీకు శరీరయాత్ర సుఖం వెళ్ళిపోతుంది, దేహం అనంతరం దేహం శరీరం క్షమ అయిపోయిన తర్వాత మోక్షం కూడా వస్తుంది. అయితే ఏమి లేదు, శరణాగతి భావంతో పనిచేయండి. రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే పూర్ణ శరణాగతి జ్ఞానం, పూర్ణ భక్తి జ్ఞానం, భక్తి నువ్వుతే జ్ఞానం అవుతుంది. శరణాగతి అంటే ఏంటి, నువ్వు ఉన్నావు నేను లేను, అది శరణాగతి. అంటే నువ్వు శరణాగతి చెందు చూడు, భగవంతుడు ఈ విషయాలు ఎలా చూస్తాడో నీకు తెలుస్తుంది అన్నారు. అంటే ఈశ్వరుడు ఉన్నాడా లేదని నువ్వు అనుమానించడు, ఈశ్వరుడు ఉన్నాడు, వారికి శరణాగతి చెయ్యి, తర్వాత ఆడ నీ విషయాలు ఎలా చూస్తాడో, నీ జీవితాన్ని ఎలా గైడ్ చేస్తాడో, నీ జీవితాన్ని ఎలా నడుపుతాడో నీకు తెలుస్తుందో అనుభవాన్ని. రమణ మహర్షి గారు విలీజి పెట్టేశారనే మనం విలీజి పెట్టేస్తే జ్ఞానం రాదు కదా, అజ్ఞానం పెరుగుతుంది. విలీజి పెడితే జ్ఞానం వచ్చేస్తే అందరూ విలీజి పెట్టేయచ్చు, జ్ఞానం వచ్చేసి ఇంకేంది. ఆయన జయ ప్రారంభంలో ఇల్లు విడిచిపెట్టడం విలీజి పెట్టేవాడు. అంటే ఇది కాదు, నువ్వు సన్యాసివా, లేకపోతే గృహస్థుడవా, నువ్వు ఇంట్లో ఉన్నావా, లేకపోతే బయట ఉన్నావా, అది బ్రహ్మచారి, అది కానీ ముఖ్యం. నువ్వు ఏదైతే మోక్షాన్ని పొందడం కోసం, ఏదైతే ఆ మూలతలం, ఏ మూలతలంపై అయితే నేను నాదనే భావాలు, ఏ భావాలు అయితే అడ్డొస్తున్నాయో, ఆ భావాల్లోంచి, ఆ కలంపుల్లోంచి, ఆ విద్యార్థుల్లోంచి విడుదల పొందటం వల్ల మోక్షం వస్తుంది. కానీ బ్రహ్మచారిగా ఉన్నంత మాత్రం చేత నీకు మోక్షం రాదు, నువ్వు గృహస్థుడిగా ఉన్నంత మాత్రం చేత మోక్షం రాదు, నువ్వు సన్యాసం పుచ్చుకున్నంత మాత్రం చేత మోక్షం రాదు, ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో పారిపోవటం వల్ల మోక్షం రాదు, ఇలా భాష ప్రక్రియలో నీకు మోక్షం రాదు. దేనిలోంచి విడుదల పొందాలో, ఇలా అజ్ఞానంలోంచి, అవిద్య నుంచి విడుదల పొందాలో, అందులోంచి విడుదల పొందితే నువ్వు గృహస్థులైనా సన్యాసి అయినా బ్రహ్మచారి అయినా ఇంట్లో ఉన్నా ఇంటికి బయట ఉన్నా నీకు మోక్షం వస్తుందయ్యా. ఇందులోంచి విడుదల పొందాలి, అందులోంచి విడుదల పొందాలి, దేని నుంచి నువ్వు సెపరేట్ అవ్వాలి, దేని నుంచి వేరుపడాలో అది నిర్ధారణ చేసుకో. విడిచిపెట్టి పారిపోవటం వల్ల జ్ఞానం రాదు, ఉపాసన చెయ్యాలి. అవతార పురుషుల్లో మనకు ముఖ్యమైనటువంటి కృష్ణుడు కానీ, రాముడు కానీ, శంకరుడు కానీ, ఎవరో ఒక అవతార పురుషుని కనుక ఉపాసన చేస్తుంటే వాళ్ళు నిరంతరం వాళ్ళ నామాన్ని స్మరించుకుంటూ, వాళ్ళ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ, వాళ్ళు చెప్పిన మాటలను శ్రవణం చేసుకుంటుంటే విషయాలు ఎదుర్కొన్నప్పటికీ ఆ విషయాలు ఇంద్రియాలను ఆకర్షించు, మనసుకు సంబంధించిన వికారాలు ఎదుర్కొన్నప్పటికీ మనసుకి వికారం కలగదయా. ఈ ఉపాసన వల్ల నీకు మోక్షం వస్తుంది. పరమేశ్వరుని చింతించకుండా పరమేశ్వరుడు తెలియబడ్డావు. అదేగా నువ్వు నేను గృహస్థుని గృహస్థం అనుకుంటే మనకి ప్రయోజనం ఏంటి? నేను సన్యాసి, నేను సన్యాసి, నువ్వు ఏదైతే అవునా, నువ్వు బ్రహ్మచారి అయినప్పటికీ, గృహస్థుడు అయినప్పటికీ, సన్యాసి అయినప్పటికీ, నువ్వు ఏదైతే అవునో దాన్ని నిరంతరం నువ్వు చింతించడమో అది అవుతావు. గృహస్థాశ్రమంలో కూడా అనేక మంది తరించిన వాళ్ళు ఉన్నారు, కన్యాసాశ్రమంలో తరించిన వాళ్ళు ఉన్నారు, బ్రహ్మ అన్ని ఆశ్రమాల్లోనే తరించిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకోవాలి. నువ్వు పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకుంటే నువ్వు ఏదిగా ఉన్నావో అది నీకు తెలియబడుతుంది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నీకేమైనా బలహీనతలు ఉంటే, నీకేమైనా లోపాలు ఉంటే, నీకేమైనా దోషాలు ఉంటే, ఒక లోపల ఉన్నాయి నీకు తెలియకుండా, నీ మనస్సుకు తెలియకుండా, నీ నగరుకు తెలియకుండా, నీ అవగాహన అక్కడ రాకుండా అయితే ఆ దోషం బయటికి వెళ్ళదు. మీలో ఉన్న దోషాలు మీకు తెలియకపోయినా గురువుకి తెలుస్తూ ఉంటాయి. అది గురువు ఏం చేస్తాడంటే ఆ దోషం మీకు కనిపించకపోయినా మీ హృదయాన్ని తిరిగి ఆ దోషాన్ని మీ నగరకు చూపిస్తాడు. నగరకు చూపించి ఈ దోషంలో ఈ నష్టం అంటే మీకు తెలియపరుస్తాడు. తెలియపరిచిన తర్వాత అతను మీకు సహకరించి ఆ దోషంలోంచి మీరు విడుదల చేస్తాడు వాడు గురువు. మీకు నీ కుటుంబంతో ఎవరితోటి మాట్లాడిన కుటుంబంతో మాట్లాడటం మానేసినంత మాత్రం చేత మీకు జ్ఞానం వచ్చేది. ఇంట్లో సభ్యులతోటి మీరు మాట్లాడటం మానేసినంత చేత మీకు జ్ఞానం వచ్చేది. కుటుంబ సభ్యులతో కూడా తగు మాత్రంలో ఉండాలి, కానీ అతి పనికి రాదు. అతి వల్ల బంధం వస్తుంది, బంధం వల్ల మనకు దుఃఖం వస్తుంది. కోటార్కం చేయని ప్రతి కోళ్ళు బుద్ధిమంతురాలు అనుకుంటాం. కోటార్కం చేస్తే ఇప్పుడు తెలుస్తుంది ఆ కోళ్ళు అంత బుద్ధిమంతురాలు. ఈ కోళ్ళు వెళ్ళేప్పుడు అత్తగారు చచ్చిపోయింది అనుకోండి, ఇంకా బుద్ధిమంతురాలే. ఆ అత్తగారి దగ్గర ఏమైనా పదివేలు కోటార్కం చేస్తే అప్పుడు తెలుస్తుంది అమ్మాయికి ఎంత ఉందో, ఎంత బుద్ధిమంతురాలు. అసలు మొదటిసారి వెళ్ళినప్పుడే మనం ఏర్పాటు బట్టలు తోటి ఏర్పాటు కొండలతో వెళ్తాను, ఇంకా కోటార్కం ఏంటి? అయితే పని చేసినప్పుడు తెలుస్తుంది, పని చేయకపోతే నీకు తెలియదు. భూమి కూడా ట్రైనింగ్ గ్రౌండ్, భూమి కూడా ట్రైనింగ్ గ్రౌండ్. మన బలహీనత పది మందిలో ఉంటే మనం పని చేసినప్పుడు కొన్ని బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే ఏకాంతవాసం అవసరమే, సహవాసం కూడా అవసరమే. మన పని కూడా పది మందిలో ఉండి పని చేసినప్పుడు మన బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటాయి. మీరు నన్ను ఏదైనా విమర్శించారనుకున్న మాట వచ్చి ఆ విమర్శను ఎంతవరకు తట్టుకోగలుగుతున్నాను, నాకు ఎంతవరకు సహనం ఉంది, ఎంతవరకు ఓర్పు ఉందని మీరు విమర్శించినప్పుడు నాకు తెలుస్తుంది. కానీ మీరు విమర్శలు, మీ విమర్శలు లేనప్పుడు నాకు తెలియదు. తర్వాత ఈ సహకారం అని చెప్పి సమాజంలో టీచీలు ఉంటాయి. అలా గొప్పవాడు, లేకపోతే ఇహువా గొప్పవాడు, రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు, శంకరు. అసలు తత్వానికి ఆకారం లేదు, తత్వానికి ఒక ఆకారం లేదు, ఆకారం లేదు, ఒక పేరు కూడా దానికి ఉండదు. అంచేత దేవుని ఒక ఆకారానికే పరిమితం చేసినప్పుడు, కేవలం ఒక రూపానికే పరిమితం చేసినప్పుడు, ఒక నామానికే పరిమితం చేసినప్పుడు, సమాజంలో ఇంకో కోటి సంవత్సరాల తర్వాత కూడా ఈ పేచీని ఎవరు పరిష్కారం చేయలేడు, పేచీలు ఉంటాయి. అంటే తత్వాన్ని ఒక రూపానికి నువ్వు పరిమితం చేస్తావు. ఆ యేసుక్రీస్తు భక్తులు అందరూ యేసుక్రీస్తు ఒకటే నమ్ముకోండి, లేకపోతే మీకు మోక్షం లేదని చెప్తారనుకున్నారు. ఆ తత్వాన్ని దివినికి దివ్యత్వాన్ని ఒక రూపానికి ఒక నామానికి పరిమితం చేస్తారనుకోండి. మా అమ్మాజీలు అందరూ అల్లాకే పరిమితం చేస్తారనుకోండి. మన హైందువులు అందరూ యేసుడికి పరిమితం చేస్తారనుకోండి. అంటే ఉన్న తత్వాన్ని, ఉన్న వస్తువుని, ఆ బ్రహ్మమును అంతగా వ్యాపించినటువంటి ఆ బ్రహ్మమును కేవలం ఒక రూపానికే పరిమితం చేస్తున్నంత కాదు, నీకు ఈ పేచీలు తప్పు, ఈ దర్శనం తప్పు, సమాజంలో ఈ అశాంతి తప్పదు. రాజకీయాల పేరు మీద ఎంత అశాంతి ఉందో, మతాల పేరు మీద కూడా అంత అశాంతి ఉంది. ఇద్దరుంటే ఒకటి ఎక్కువ, వాడు తక్కువనే ఉన్నది, ఒకటి ఎక్కువ, నేను తక్కువ అంచేది నువ్వు ఉద్యోగాన్ని విడిచిపెట్టద్దు, మమకారాన్ని విడిచిపెట్టు. ఇక్కడికి నీ ఉద్యోగస్తుల దగ్గరికి వస్తున్నాను తిరిగి తిరిగి. నువ్వు ఉద్యోగాన్ని విడిచిపెట్టకపోయా భగవాన్ ఏం చెప్తున్నాను, ఉద్యోగం చేసి ఉద్యోగాన్ని వృత్తిని విడిచిపెట్టద్దు, అహంవృత్తిని విడిచిపెట్టు. నువ్వు వృత్తిని విడిచిపెట్టద్దు, అహంవృత్తిని విడిచిపెట్టు, ఉద్యోగం విడిచిపెట్టద్దు, మమకారాన్ని విడిచిపెట్టు. ఎంత నేను చేయజేస్తున్నాను ఏంటండి, ఆ తలంపుని విడిచిపెట్టు. నీ కుటుంబ సభ్యులు ఉన్నారనుకో, వాళ్ళు నీ వాళ్ళు అనుకోకు, దేవుడు వాళ్ళు అనుకో. అలాగని వాళ్ళకి అన్నం తిట్టు బట్టకుని ఎంత ముద్దుగా చెబుతున్నాడు, ఎంత స్వీట్గా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్. అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు నా వాళ్ళు, నా భార్యని పోషిస్తున్నాను, నా అమ్మను పోషిస్తున్నాను, నా అత్తగారిని పోషిస్తున్నాను, ఇలా ఇలా ఇంటిలో ఈ పెట్టుకోవాలి. వాళ్ళందరూ నీ వాళ్ళు కాదు, దేవుడు వాళ్ళే. నేను పోషించమని వాళ్ళు నీకు దేవుడు కేటాయించాడు కాబట్టి నీ మనుషులు అనుకోకు, దేవుడు మనుషులు అనుకుని వాళ్ళు కృషి అయ్యా. అప్పుడు నీకు అప్పుడు ఉద్యోగం మనకు ఇది మనకో ఇలా అనుకోవటం మనస్తే నీకు దరిద్రం వదులుతుంది అంటున్నారు. గేయం గీతా నామ సహస్రం, శ్రీపతి రూపాన్ని ధ్యానం చేసుకో, నీ కడుపు ఉంటే ఇతరులను పెట్టుకో, సరిపోతుంది. నీ క్షేమం గురించి నేను ఎలా ఆలోచించుకుంటున్నావో తోటి మానవ క్షేమం గురించి, మానవ సమాజం గురించి కూడా ఆలోచించుకో. నీకు చైతన్య స్థాయి పెరుగుతుంది, నీకు జ్ఞానం కలుగుతుంది, తరిస్తావు. కొంతమందికి భార్య రోజు జరుగుతా ఉంటుంది, సన్యాసం చేసుకుంటే బాగుంటుంది బాబు అనుకుంటా. ఎలా కాదు సన్యాసం, ఈ బోర్ల ఎవరైనా పెద్దలు సన్యాసం పుచ్చుకున్నారు కొంతమంది, అందుకే వాళ్ళు సన్యాసం పుచ్చుకుంటారు. భగవాన్ అంటున్న నిజమైన సన్యాసి దాని దృష్టిని నేను తెల్ల బట్టలు విడిచిపెట్టి కాషాయం బట్టలు వేసుకున్నా, సంసారాన్ని ఒకవేళ చూపించిన వాళ్ళు, ఎందుకంటే ఆ సంసారం మీద ఇంట్లో ఉన్న మనుషుల మీద ద్వేషం వచ్చి కోపం వచ్చి చూపించలేదు వాళ్ళు. నువ్వు గౌతమ బుద్ధుడు సన్యాసం పుచ్చుకున్నాడు, అయితే ఇంట్లో వాళ్ళ మీద భార్య మీద కోపం, ఇంట్లో వాళ్ళ మీద కోపం, అక్కడ ఉన్న ప్రజల మీద కోపం, అది దానికోసం కాదు కదా. అతని ప్రేమ, అతని జ్ఞానం, అతని శక్తికి విస్తృతపడతాడు. కోపం వల్ల కాదు అది, కోపం వల్ల కాదు. అలాగే నీకు ఉద్యోగం చేయడం బాగున్నావు అండి, ఇంట్లో మీద కోపంగా ఉండి అలా సన్యాసం పుచ్చుకోలేదు. పూర్వం పెద్దలు అలా సన్యాసం పుచ్చుకుంటే వాళ్ళ ప్రేమ ఇంకా విశాలం చేయడం కోసం, వాళ్ళ జ్ఞానాన్ని పంచిపెట్టడం కోసం, ఏదైతే వాళ్ళు పొందారో అది ఇతరులకు ఇవ్వటం కోసం, తనంతరు వాళ్ళకి ఇతరులు చేయడం కోసం వాళ్ళు సన్యాసం పుచ్చుకున్నారు. కానీ ఎవరి మీద కోపం వల్ల, ద్వేషం వల్ల, కాపణ్యం వల్ల అది పుచ్చుకోలేదు ఆ సన్యాసం, వాళ్ళ ప్రేమను ఇంకా విశాలం చేయటానికి. ఏమి లేదు, సన్యాసులు కూడా పనిచేస్తున్నారు కదా, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అయితే మనం పనిచేస్తున్నాం, వాళ్ళు పనిచేస్తున్నారు. తేడా ఏంటంటే మన పరిధి తక్కువ, వాళ్ళ పరిధి పెద్ద. తర్వాత వాళ్ళ కర్మఫలాన్ని త్యాగం చేస్తున్నారు, మన కర్మఫలాన్ని త్యాగం చేస్తున్నారు. మనం ఏదైనా సరే సౌహృదంతో పని ప్రారంభిస్తే, మన గోదావరిని చూపించండి, గోదావరిలో మీరు నాసిక్ వెళ్ళి చూస్తే చెప్పిన భోజనం ఉంటుంది, మేకలు గుర్రెలు కూడా దాటి వెళ్ళిపోతాయి. దాన్ని నాసిక్ వెళ్ళి కొండమే చూస్తే, అది రాజమండ్రిలో చూస్తే పెద్ద ఉద్రతంగా ఉంటుంది కాదు, అది నాసిక్లో చూస్తే అది మేకలు గుర్రెలు కూడా దాటి వెళ్ళిపోతాయి నదిని, అది రాజమండ్రిలో చూసి అంత విశాలంగా ఉంటుంది. అలాగే మన సహృదయంతో మన కనుక పని ప్రారంభిస్తే అది పెద్ద ప్రభావంగా ఫ్లో కింద విశాలం అయిపోతాం. కానీ ఇక్కడ హృదయం ఆ చేసే పద్ధతి, ఆ చేసే టైంలో మన సహృదయంతో సద్బుద్ధితో పని ప్రారంభిస్తే ఆ పని వెళ్ళి నది వెళ్ళి కొంచెం ఎలా విశాలం అవుతుందో మనం చేసే పని కూడా అలా విశాలం. అంటే భగవద్గీతలో కూడా పని చేయమని చెప్పాడు, పని ఎలా చేయమని చెప్పాడు, ఎలా పని చేస్తే నీకు మోక్షం వస్తుందో అలా పని చేయి, పని చెయ్యి, ఎలా చేస్తే నీకు మోక్షం వస్తుందో అలా చేయటం నేర్చుకో, ఎలా జీవిస్తే నీకు మోక్షం వస్తుందో అలా జీవించడం నేర్చుకో. పూర్వం ఎవరైనా పెద్దల సన్యాసం పుచ్చుకుంటారు, అది చెక్కించి పండుగపై రాలినట్టే సన్యాసం పుచ్చుకున్నారు, కానీ బలవంతాన్ని బలవంతాన్ని పుచ్చుకోలేదు. నువ్వు కాయ పచ్చిగా ఉందనుకోండి, బలవంతాన్ని కోసి అనుకుంటే చెట్టు ఏడుస్తుంది. అలాగే నీకు పక్వం రాకుండా ఇంటికి పెట్టి వెళ్ళిపోయి ఏడిపోయింది వెళ్తున్నా, కానీ ఇంకా సంతోషం ఉండదు నీకు. పక్వం వచ్చిన తర్వాత నువ్వు కాదు నీ సన్యాసం తెచ్చుకునేది నీకేం బాధించదు. నువ్వు పక్వానికి రాకుండా ఇంటికి పెట్టి వెళ్ళిపోతే నీకు ఏడిపోయింది వెళ్తుంది చెప్పడానికి. ఎవరి మీద కోపం వచ్చి సన్యాసం తెచ్చుకుంటే అని చెప్పి చెప్తున్నా. కోపం కూడా ఒక రోగం, కోపం కూడా ఒక రోగం, అది మానసిక రోగం, శారీరక రోగం కాదు. ఏంటది మానసిక రోగం, ఆ రోగం వాళ్ళు ఎన్నో దోషాలు చేస్తాయి. అంటే నువ్వు బ్రహ్మభావంలో ఉండు, నువ్వు ఎడబట్టలు వేసుకున్నా నేను సన్యాసిని, సన్యాసిని అనుకో, ఒకప్పుడు బ్రహ్మమే. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నా నువ్వు బ్రహ్మమే, బ్రహ్మచారిగా ఉన్నా నువ్వు బ్రహ్మమే, ఎవరి కాషాయం బట్టలు వేసుకున్నా నువ్వు బ్రహ్మమే, తెల్ల బట్టలు వేసుకున్నా నువ్వు బ్రహ్మమే, అంచేతను గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నేను గృహస్థిని గృహస్థిని అనుకోకు. సన్యాసం తీసుకున్నప్పుడు నేను సన్యాసిని సన్యాసిని అనుకో. నువ్వు బ్రహ్మమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు బాల్యంలో ఉన్నా, యవనంలో ఉన్నా, కౌమారంలో ఉన్నా, నువ్వు బ్రహ్మవే. ఇక ఆ బ్రహ్మభావాన్ని విడిచిపెట్టకు, అఖండ భావాన్ని విడిచిపెట్టకు, బ్రహ్మభావాన్ని ఆ ప్రేమభావాన్ని విడిచిపెట్టకు, ఆ జ్ఞానభావాన్ని విడిచిపెట్టకు. కానీ నువ్వు బట్టలకే పరిమితం అయిపోవద్దు, నీవు ఉపాధికే పరిమితం అవ్వద్దు. ఏం అక్కర్లేదండి, అన్ని ఉపాధులు మనాలనుకుంటే మనం దాని ఇచ్చాము పుచ్చుకున్నాము బాధపడదు. ఈ ఉపాధులు అన్నీ మనవి అనుకుంటాం అనుకోండి, ఇది ఇచ్చామని ఉండదు పుచ్చుకున్నామని ఉండదు. కానీ నా బుద్ధి ఉపాధికే పరిమితం అయిపోయింది అనుకోండి, ఇచ్చామని పుచ్చుకున్నామని ఇటువంటి భావంలో వస్తాయి. అన్ని ఉపాధులు నాయి అనుకున్నప్పుడు ఇది ఇచ్చామని పుచ్చుకున్నామని ఆ తలంపు పోతుంది. అఖండ భావం ఉన్నప్పుడు, ఆ బ్రహ్మ భావం ఉన్నప్పుడు, నీ సన్యాసిగా ఉన్నా గృహస్థుడిగా ఉన్నా ఏదైనా ఆ లేని తలంపును తీసి పని నిన్ను బంధించడు, కర్మ నిన్ను బంధించడు. ఈ పని నేను చేశాను, ఈ కర్మ నా వల్ల అవుతానని తలంపు నిన్ను బంధిస్తాను. ఇది ఇక్కడ ఆదిత్యుడు. నేను సన్యాసాశ్రమంలో ఉన్నా గృహస్థాశ్రమంలో ఉన్నా నేను పని బంధించడం, పని బంధి ఈ పని నేను చేస్తున్నాను నా వల్ల అవుతుంది అనే తలంపు నేను బంధిస్తాను. మనిషిని బంధించింది తలంపులే. కామం ఎలాగొస్తుంది? తలంపు రూపంగా వస్తుంది. కోపం ఎలాగొస్తుంది? తలంపు రూపంగా వస్తుంది. అసలు ఎలాగొస్తుంది? తలంపు రూపంగా వస్తాయి. తలంపు విడిచిపెట్టేస్తే ఏమిటి? ఎంత వండర్ఫుల్ లాజిక్ చూడండి. ఎన్ని తలంపులు నీ మీద నా కోపం వచ్చింది అనుకోండి, ఎలా వస్తున్న కోపం? తలంపు రూపంగా వస్తుంది. ఆ తలంపు నుంచి పెట్టేస్తే కోపం లేదు. తలంపు లేకుండా కామం రాదు, తలంపు లేకుండా కోపం రాదు, తలంపు లేకుండా అసూ రాదు, తలంపు లేకుండా లోజిత్వం రాదు. ఇవన్నీ తలంపులు మీద ఆధారపడున్నాయి. తలంపు నుంచి పెట్టేస్తే ఏది లేదు. అంటే తలంపే నీకు దుఃఖం కూడా తలంపే. ఎవరైనా దుఃఖపడుతున్నామో భగవంతుడు చెప్తే అనివారట. నీ దుఃఖాన్ని చేతి వేసినట్టు చూపించున్నాను. ఎవరైనా నేను దుఃఖపడుతున్నామంటే భగవంతుడు దుఃఖాన్ని మీ చిన్న చేతులకు చేసి చూపించున్నాను. మీరు అడగలరు దుఃఖాన్ని? ఇంకే దుఃఖం కూడా నిజంగా తన తలంపే. గాఢ నిద్రలో ఎవరికీ దుఃఖం లేదు, ఇంకా అక్కడ తలంపు లేదు. తలంపు వచ్చినప్పుడు నీకు దుఃఖం వస్తుంది, తలంపు వచ్చినప్పుడు నీకు సంతోషం వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని పోయారు అనుకోండి, నీకు సంతోషం వచ్చింది అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా ఎవరైనా విమర్శిస్తే నీకు దుఃఖం కూడా వస్తుంది. నువ్వు ఎవరైనా మిమ్మల్ని స్వాగతం చేస్తే నీకు సంతోషం వచ్చినప్పుడు, ఇంకోటి ఎవరైనా విమర్శించినప్పుడు నీకు దుఃఖం కూడా వస్తుంది. ఎవరైనా పొగిడినా బాగోపోయినా ఒక్కలాగా ఉంటానని మీరు అనుకుంటారు అనుకోండి, మీ అంతనా మీకు తెలియటం లేదనుకోండి, ఎవరు ఎల్లయ్యేసాక పొగడేసాక ఒకసారి మిమ్మల్ని పొగిడిస్తాడు, ఇస్తూ ఆడి బుద్ధికి దిగుతాడు. నేను పొగడరా చూద్దాను, నీకు సంతోషం వచ్చేస్తాను, నీ బ్యాలెన్స్ లేదా నేను తెలియపరచడం కోసం. మీకు అర్థమవుతుంది? నేను ఎవరైనా నేను ఎక్కువ ఒకలాగా ఉంటాను, నాకు ధ్రీకారంగా ఉంటాను, నాకు వికారం లేదు, ఎవరైనా పొగిడినానే ఆ పొగడక ముందు ఎలా ఉన్నానో పొగడబడ్డా అలాగ ఉంటాను అనుకుంటాను అనుకోండి, మీరు అనుకునే మాటలు కరెక్ట్ కాదనుకోండి, మీరు నోటితో ఏదైతే చెబుతున్నారో కరెక్ట్ స్టేజ్ మీకు లేదనుకోండి, అప్పుడు ఈ సైడ్ ఎవరు బుద్ధి తిరుగుతాడు, బుద్ధి తిరిగి నేను పొగడరా అని చూస్తాడు. పొగిడినప్పుడు మీకు ఆ వికారం వచ్చేస్తాడు. రమణ మహర్షి గారు ఒక వాక్యం చెప్పారు, అద్భుతం అది. నువ్వు సమాజాన్ని మోసం చేయొచ్చు, ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, సర్వేశ్వరుని మోసం చేయలేదు, పరమేశ్వరుని మోసం చేయలేదు. నువ్వు ఎందుకు పని చేస్తున్నావు, వాళ్ళు నిజంగా చేస్తున్నావు, ఎందుకు పని చేస్తున్నావు, తిరిగినంత మూర్ఖుడా పరమేశ్వరుడు. పని చేయటం ముఖ్యం కాదు, ఎలా చేయాలో నేర్చుకోవాలి. మనది చేసి పని ఎలా చేయాలో నేర్చుకోవాలి. అది భగవద్గీతలో చెప్తుంది. అది పని చేయటమే కదా, చేసి పని ఎలా చేయాలో నేర్చుకోవాలి. తెలుసు చెయ్యి, తెలుసుకుని చెయ్యి, ఎలా చేయాలో తెలిసి మేము చెయ్యి. అది కర్మయోగం. అయితే ఆత్మస్థితి వల్ల పరిణామం వల్ల కూడా దేహాభిమానం పెరుగుతాం. సరస్వానికి మానవుల్లో జీవుల్లో ఈ రెండు బలహీనతలు ఉంటాయి. ఒకటి మౌత్ ఓపెన్ చేస్తే వాళ్ళు బోర్డు బంధం ఉంటాడు, లేకపోతే తను విమర్శిస్తూ ఉంటాడు. ఇంకోటి చేత కదాడు. విమర్శ నోటి అంటేస్తే భగవాన్ సమాధానం ఎలా చెప్పారంటండి, వాడు భాగవతం చదువుతున్నాడు, భగవాన్ దగ్గర కూర్చి సంస్కృత భాగవతం చదువుతున్నాడు. సంస్కృతం భాగవతం చదువుతుంటే ఇంకో పండితుడు అక్కడ కూర్చున్నాడు. పండుగ కూర్చుని ఏమంటే వాడు భాగవతం సంస్కృత భాగవతం చదువుతున్నాడు, చదవటం బాగా చదువుతున్నాడు, వాడు చదివింది వాడికి అర్థం అవుతానే అన్నాడు. అంటే విమర్శలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. వాడు సంస్కృత భాగవతం చదువుతున్నాడు, వాడు చదవటం బాగానే చదువుతున్నాడు, వాడు చదివింది వాడికి అర్థం అవుతున్నాడు, శబ్దానికి అర్థం వాడికి జరుగుతుండదు. వాడు చదవటం చదువుతున్నాడు, వాడు చదివింది వాడికి అర్థం అవుతున్నది అన్నారు. వెంటనే మనం దానికి సమాధానం చెప్పలేము. భగవాన్ వెంటనే ఏం చెప్పారు, వాడు పని చేస్తున్నాడు, చదవటం అనే పని చేస్తున్నాడు, వాడికి అర్థం అవుతున్నది నీ గౌరవించుకు అర్థం చేసుకునే పని నువ్వు చెయ్యన్నాడు. వాడు పని చేస్తున్నాడు, ఏ పని చేస్తున్నాడు, చదవటం అనే పని చేస్తున్నాడు. నువ్వు నాకు అర్థం కాకపోవచ్చు, ఆ అర్థం చేసుకునే పని నువ్వు చెయ్యి. వాడికి అర్థం అవుతున్నది నీ గౌరవించుకు అర్థం చేసుకునే పని నువ్వు చెయ్యి. ఇప్పుడు గృహస్థాశ్రమం ఇంటి ఇంట్లో ఉంటావు, సన్యాసం పుచ్చుకుంటే ఆశ్రమంలో ఉంటావు, సన్యాసం తెచ్చుకుంటే ఆశ్రమంలో ఉంటావు. కానీ ఇక్కడేమో ఇల్లు మారుతుంది, వాతావరణం మారుతుంది, ఇంట్లో సభ్యులు ఉంటారు, అక్కడ సన్యాసులు ఉంటారు, సోదర శిష్యులు సోదర సన్యాసులు ఉంటారు. కానీ ఇప్పుడు మీరు గుర్తించుకోండి, ఇక్కడ వాతావరణం మారచ్చు, మాట్లాడుకునే మాటలు మారచ్చు, ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం వేరుగా ఉండొచ్చు, కానీ మానసికంగా నువ్వు ఏ బలహీనతల నుంచి విడుదల పొందాలి అది చూసుకోరా పొల్లయ్యా. నువ్వు గృహస్థులైనా సన్యాసులైనా నీకు మా అంటే బ్రహ్మానుభవం పొందడం కోసం, బ్రాహ్మణస్థితి పొందడం కోసం నీ ఏ బలజాతలు ఉన్నావు. నువ్వు సన్యాసాశ్రమంలో ఉండొచ్చు, దేవ పదార్థాన్ని బట్టి గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, కానీ మానసిక బలహీనతలు ఉన్నాయే. ఇప్పుడు నాకు 100 బలజాతలు ఉన్నాయనుకోండి, ఈ తెలబట్టలు చూసేస్తాననుకోండి, ఎడబట్టలు వేసుకుంటానుకోండి, బలహీనతలు అనే పోతాయా? నువ్వు పోవు. అంటే నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా, ఆ మానసికమైన బలహీనత నుంచి, ఆటంకాల నుంచి బ్రహ్మానుభవం పొందడానికి ఏ ఆటంకాలు అయితే నీకు ఉన్నాయి మనసులో, అందులోంచి బయటపడటానికి ప్రయత్నించేయి. అదే సాధన, అదే తపస్సు, అదే యోగం, అదే భక్తి. నీ స్వరూపాన్ని నువ్వు ఎవరుగా ఉన్నావో ఆ స్వరూపాన్ని నిరంతరము ధ్యానం చేయటం, నిరంతరము జపించడం, అదే ఏ భక్తి అంటేది. భక్తి అంటే ఏంటి? నీ స్వరూపం అంటే నీ మనస్సు నిలబెట్టించడం, ఈశ్వరుడు ఎక్కడున్నాడో అక్కడే కేంద్రంలో నీ మనస్సు నిలబెట్టించడం, నిరంతరం నువ్వు ఎవరో ఉన్నావు ఆ వస్తువుని ధ్యానం చేయటమే భక్తి. భక్తి అంటే అదే భక్తి. మధ్వాచార్య వారు అన్నారు, భక్తి పులి లాంటిది అన్నారు. భక్తి పులి లాంటిది, నీకున్న భక్తిని ఇదమైతే భక్తి పులి లాంటిది. పులి దగ్గరికి మేకలు గొర్రెలు ఆవులు పశువులు ఏమి రావచ్చు. నువ్వు అక్కడ కూర్చుందనుకోండి, మేకలు ఎలమంటే ఎలా పులి దగ్గరికి ఏమీ రావచ్చు. భక్తి కూడా పులి లాంటిది. ఎక్కడైతే భక్తి ఉంది అక్కడ విషయ చింతన ఉండదు, దైవ చింతనే కానీ అన్నారు మధ్వాచార్య. అంత బాగా చెప్పారు చూడండి, పులి దగ్గరికి మేకలు రమ్మంటే రావు. అలాగే నీకున్న భక్తి, భక్తి అంటే పులి లాంటిది. ఇంకా విషయాలు రావు అక్కడికి, విషయ చింతన, లోకవాసన, ఈ వాసన, దేహవాసన రావు భక్తి అని చూడదు. బలహీనతలన్నీ ఒక్కసారి పోవు, నువ్వు ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేస్తా అంటే కాలం కలిసి వస్తుంది. తర్వాత సర్వేశ్వర అనుగ్రహం, ఆ నారాయణుడు అనుగ్రహం కావాలి. ఒకటి నువ్వు ప్రయత్నం మొదలుపెట్టాలి. రైతులు మొదలు పెడితే కాలంలో నెమ్మదిగా ముగ్గుతూ ఉంటావు, నువ్వు పక్వానికి వస్తూ ఉంటావు. ఇప్పుడే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వస్తుంది నీకు. రెండు స్వప్రయత్నం, రెండు కాల పరిపక్వం, మూడు ఈశ్వర కటాక్షం, ఇవన్నీ కలిగినప్పుడు నువ్వు తరిస్తావు. ఓం నమో నారాయణాయ, 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 నారాయణ, 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 నారాయణ.